అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చర్చించుకుంటున్నాము, కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 4వ స్కందంలో మనము ఈరోజు చర్చించుకునేది 3వ అధ్యాయం. ఈరోజు 3వ అధ్యాయం పూర్తిగా చూడడానికి ప్రయత్నిద్దామంట. ఇందులో 25 శ్లోకాలు ఉన్నాయి. సో అధ్యాయం పేరు వచ్చేసి పరమశివుడు ఇంకా సతీ మధ్యలో జరిగిన సంభాషణ. సో ఇది స్టార్ట్ అవుతుంది, ఈ అధ్యాయం వచ్చేసి స్టార్ట్ అవుతుంది మైత్రేయముని చెప్తూ. ఇప్పుడు మళ్ళీ దక్ష ప్రజాపతి ఇంకొక కొత్త యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తారు, ఆరంభిస్తారు. అందుకారణంగా దక్ష ప్రజాపతి ఒక కొత్త యజ్ఞాన్ని ఆరంభించే కారణంగా సతీ ఆ యజ్ఞంలో వెళ్ళి పాల్గొనాలనుకుంటుంది. దానికోసం అనేసి శివుడికి ఎంతో విన్నపించుకుంటుంది, ఆయనకు ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది శివుడితో పాటు వెళ్ళడానికి, శివుడిని కూడా తీసుకుని వెళ్ళడానికి. కానీ శివుడు పార్వతీకి, అంటే ఇప్పుడు సతీకి చెప్తాడనమాట, నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు, ఫైనల్గా హెచ్చరిస్తారు కూడా వెళ్ళకూడదు అని. ఎందుకు, అసలు ఏం జరిగింది సంభాషణ అనే విషయాన్ని ఈరోజు మొత్తం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశ్లాఖయా చక్షోరుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాం నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీ నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యస్య కృపా సింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఇప్పుడు మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. సో ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్యంగా 3 అంశాలు చూస్తాము. మొదటి అంశం వచ్చేసి దక్ష ప్రజాపతి ఇప్పుడు కొత్త యజ్ఞాన్ని, మహాయజ్ఞాన్ని తలపెట్టుతున్నాడు, స్టార్ట్ చేయబోతున్నారు అది. నెక్స్ట్ దాని తర్వాత సతీ శివుణ్ణి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది ఆ యజ్ఞానికి వెళ్ళడానికి కలిసి. ఫైనల్గా శివుడు సతికి కొన్ని కారణాలు చెప్తారు ఎందుకు వెళ్ళకూడదు అని, ఫైనల్గా హెచ్చరిస్తారు. అదేంటో చూద్దామండి ఈరోజు మొత్తం. మొదటి శ్లోకం, మైత్రేయ ఉవాచ సదా విద్విషతో రేవం కాలో వైధ్రియమానయో జమాతు శ్వశురస్యాపి సుమహాన్ అతి చక్రమే. సో మైత్రేయుని ఏమంటారంటే, ఈ విధంగా ఇక్కడ మామ అల్లుళ్ళు ఇద్దరి మధ్యలో జమాతు శ్వశురస్యాపి అంటే ససుర్, ఇంకా జమాత్, జమాత్ అంటే అల్లుడు, ససుర్ అంటే మామ. సో ఇలా మామ ఇంకా అల్లుడు ఇద్దరి మధ్యలో కూడా ఈ టెన్షన్ కంటిన్యూ అయిందంట ఎంతో సమయం వరకు. అది అలా కంటిన్యూ అవుతూ వచ్చిందంట ఎంతో సమయం వరకు. సుమహాన్ అతి చక్రమే. అలా చాలా కాలం కూడా గడిచింది. దాని తర్వాత ఒకరోజు ఒకసారి ఏం జరిగిందో ఇప్పుడు చెప్పబోతున్నారన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఎలాగో మనకి రాబోతుంది, అది మనం చూద్దామంట. ప్రభుపాల ద్వారా బ్రీఫ్గా చెప్పారు తాత్పర్యంలో. సో ఈ విధంగా మామూలుగా ఏ యజ్ఞం తలపెట్టినా కానీ, ఏ యజ్ఞంలో అయినా కానీ అందరు దేవతల్ని ఆహ్వానిస్తారు. భగవంతుడు విష్ణు యజ్ఞ లేకపోతే ఆయన యజ్ఞానికి భోక్త, అసలైన ప్రిన్సిపల్ మెయిన్ భగవంతుడు. ఆయన వస్తేనే అది సంపూర్ణమవుతుంది, ఆయన స్వీకరించిన తర్వాతనే. సో ఫలిస్తుంది. కానీ అందరూ దేవదేవతలను కూడా ఆహ్వానిస్తారు. వాళ్ళ వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ షేర్, వాళ్ళ భాగం ఇస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులు, భగవంతుడి యొక్క సేవకులు. సో ఆ విధంగా అలా ప్రతి యజ్ఞంలో అందరూ దేవతలతో సహా ఉంటేనే అది సంపూర్ణం అన్నట్టుగా భావిస్తారన్నమాట. సో ఇక్కడ మాత్రం మనకి ఈ యజ్ఞంలో ఏం జరుగుతుందంటే, బేసికల్లీ శివుణ్ణి ఆహ్వానించరు దక్ష ప్రజాపతి. ఎందుకు మీకు తెలుసు కదా ఎందుకు. సో అందుకనే దక్ష ప్రజాపతి ఈ యొక్క యజ్ఞం కోసం శివుణ్ణి ఆహ్వానించడు. మిగతా అందరు దేవి దేవతల్ని ఇంకా విష్ణువుని అందరినీ కూడా ఆహ్వానిస్తారు. సో ఇది ఎందుకు అంటే, ముఖ్యంగా ఇక్కడ ప్రభుపాల వారు సంక్షిప్తంగా చెప్పేస్తున్నారు. ఇక్కడ ఎంతో గర్వం, ప్రౌడ్, బాగా గర్వం పెరిగిపోయింది అన్నమాట దక్ష ప్రజాపతికి. నేను చాలా గొప్ప, నా స్థానం చాలా గొప్ప, నేనే గొప్ప అనే ఒక భావన తనలో బాగా పెరిగిపోయింది అన్నమాట. అందుకే ఇలా ఆయన వ్యవహరిస్తున్నాడు. సో రెండో శ్లోకం నుంచి చూద్దామంట. యదా భిషిక్తో దక్షస్తు బ్రాహ్మణ పరమేష్టిన ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్. సో బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని, అందరి ప్రజాపతుల్లో కూడా ముఖ్యమైన ప్రజాపతిగా ఆయనని ఎంచుకున్నారంట. ఆయనను నెలకొల్పారు. దక్షుడు అందరికన్నా ముఖ్యమైన ప్రజాపతి అని. ప్రజాపతి అంటే సంతానాన్ని ఉత్పన్నం చేసేవాళ్ళు, వాళ్ళని ప్రజాపతి అంటారు. సో ముఖ్యంగా అంటే సంతానం అంటే మొత్తం విశ్వవ్యాప్తంగా పెంచడానికి పాపులేషన్. సో ఈ విధంగా దక్షుణ్ణి ఈ విధంగా నియుక్తపరిచిన తర్వాత, ఆ విధంగా అతను నేను ఇప్పుడు అందరికన్నా ముఖ్యమైన ప్రజాపతిని అని ఆ భావనలో ఎంతో ఉప్పొంగిపోయి బాగా గర్వం అంతా పెరిగిపోయిందంట. ఈ విధంగా ఎవరైనా వ్యక్తి తన యొక్క ఇటువంటి ఏ రకమైన భౌతిక సంపత్తిని చూసుకొని కానీ, స్థానాన్ని కానీ, స్థితిని కానీ, సంపాదన కానీ చూసుకొని ఎక్కువగా గర్వంతో అయిపోయాడు అనుకోండి, బాగా అహంకారం పెరిగిపోయింది అనుకోండి ఆ వ్యక్తికి, ఆ విధంగా అంతగా గర్వం, అంత భావన పెరిగిపోతే అప్పుడు ఆయన ఎన్నో రకాల వినాశ కార్యాలకు కలిపెడతారనమాట. సో ఈ విధంగా అహంకారంతో, మిథ్యాహంకారంతో వ్యవహరిస్తారన్నమాట. సో అప్పుడు ఆ వ్యక్తి వినాశానికి దారితీసే కార్యాలు చేస్తాడంట. సో వినాశకాలే విపరీత బుద్ధి. సో ఈ విధంగా వ్యవహరిస్తారు ఇప్పుడు దక్ష ప్రజాపతి. ఇష్ట్వాస వాజ్పేయేన బ్రహ్మిష్టానభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే క్రతుత్తమం. సో ఇప్పుడు దక్ష ప్రజాపతి వాజ్పేయి అనే పేరుందంట, యజ్ఞం పేరు. ఆ యజ్ఞాన్ని ఆరంభించారు వాజ్పేయి అనే యజ్ఞాన్ని. అండ్ ఉస్కే బాద్ మే, సో దాని తర్వాత ఇంకా బ్రహ్మదేవుడి యొక్క సపోర్ట్, ఆయన యొక్క సపోర్ట్ ద్వారా, ఆయన యొక్క ప్రోత్సాహం ద్వారా ఆయన ఇంకా బాగా ఎంతో కాన్ఫిడెంట్తో స్టార్ట్ చేస్తాడంట. దీని తర్వాత ఇంకా దీనికన్నా పెద్ద యజ్ఞం బృహస్పతి సవ అనే యజ్ఞాన్ని కూడా ఆయన మొదలుపెట్టాడంట. ఇలా ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క సహకారం, సపోర్టు, ప్రోత్సాహం ద్వారా ఆయన ఇంకా నెక్స్ట్ బృహస్పతి సవ అనే యజ్ఞాన్ని కూడా ఆరంభించారంట. సో ఇక్కడ మామూలుగా ఎందుకు మరి అందరి దేవదేవతలను కూడా ఆహ్వానించాలి, ఆహ్వానిస్తారు అంటున్నారు అంటే, ఇక్కడ ప్రభుపాల ద్వారా ఒక విషయం రాస్తున్నారు. విష్ణువు ముఖ్యమైన వ్యక్తి భోక్త ఆయనే. కానీ ఆయన ఎప్పుడూ తనతో పాటు తన భక్తులందరినీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్తాడు. అంటే వాళ్ళ ఆయన భక్తులందరినీ కూడా సంతుష్టిపరిస్తే ఆయన ఇంకా బాగా సంతోషపడతాడు, సంతృప్తి చెందుతాడు విష్ణు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విష్ణు యొక్క భక్తులు, సేవకులు కనుక. ఆ విధంగా అందరి దేవతల్ని ఆహ్వానించడం ద్వారా కూడా విష్ణు సంతృప్తి చెందుతాడు. ఆయన ఒక్కడిని ఆహ్వానించడం కన్నా అందరి దేవతల్ని కూడా ఆహ్వానిస్తే. సో అందుకే యజ్ఞాల్లో అందరి దేవతలను ఆహ్వానిస్తారు, అందరికి వాళ్ళకు వాళ్ళ షేర్ని ఇస్తారనమాట, వాళ్ళకి భాగాన్ని ఇస్తారు. సో ఆ విధంగా ముఖ్యంగా మనకు తెలిసింది కృష్ణుడు విష్ణు తన భక్తుల్ని సంతృప్తి పరిచే, ఎవరైనా తన భక్తుల్ని సంతృప్తి పరిస్తే ఆయన కూడా ఆ విధంగా ఎంతో సంతృప్తి చెందుతాడు. ఇంకా ముందు తనకన్నా ముందు నా భక్తుల్ని సంతృప్తి పరచాలని భగవంతుడు కోరుకుంటాడు. మద్భక్త పూజ్యాభ్యాధిక. సో నాకన్నా నా భక్తుల్ని మీరు ఆరాధించడం ఇంకా ఉత్తమం. నన్ను ఆరాధిస్తే నేను సంతృప్తి చెందుతాను, కానీ నాకన్నా నా భక్తుల్ని ఆరాధిస్తే నేను ఇంకా ఎక్కువ సంతృప్తి చెందుతానని విష్ణు చెప్తారు. అందుకే మనం ప్రతిరోజు కూడా మందిరంలో ఎక్కడైనా మంగళారతి కానీ గురువు పూజ కానీ మొదట గురువుని మనము ఆరాధిస్తాము, పూజ చేస్తాము, గుణగానం చేస్తాము. తర్వాత మెల్లిగా పరంపర ద్వారా భగవంతుడిని కూడా గుణగానం చేస్తాము. సో ఇలా భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడు గురువు. సో భగవంతుడు యొక్క శుద్ధ భక్తుల మాధ్యంతో మనం భగవంతుడిని చేరుకుంటాము, సంతృప్తిపరుస్తాము. శివపురాణంలో కూడా చెప్పారంట, ఇది సరైన విధి విధానం. కృష్ణ భక్తుల్ని మనం ఆరాధిస్తే విష్ణువు కానీ కృష్ణుడు కానీ సంతృప్తి చెందుతాడు ముందు. ఇంకా అది శ్రేష్టం అని చెప్తున్నారు. అందుకే మనం ప్రతిరోజు గురు పూజ చేస్తాము. కొంతమంది అంటారు అదేంటి మీరు గురువుని ఎందుకు పూజ చేస్తున్నారు, ఓన్లీ భగవంతుడే పూజ చేయాలి, మనం గురువుని ఎందుకు పూజ చేయడం అవసరం లేదు, ఓన్లీ మనం సమ్మానిస్తే సరిపోతుంది. కాదు, గురువుని కూడా పూజించాలి. ఎందుకంటే భగవంతుడు యొక్క శుద్ధ భక్తుల్ని పూజిస్తే భగవంతుడు ఎంతో సంతృప్తి చెందుతాడు. కానీ ఇక్కడ దక్ష ప్రజాపతి అటువంటి భగవంతుడి సేవకులు శుద్ధ భక్తుల్లో పరమశివుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. వైష్ణవానాం యథాశంభు, అటువంటి వైష్ణవుని మహావిష్ణువుని ఆహ్వానించలేదు ఎవరు, దక్ష ప్రజాపతి. సో అది ఆయన చేసిన ఒక పెద్ద పొరపాటు. తస్మిన్ బ్రహ్మర్షయ సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృత స్వస్తయానాస్ తత్పత్న్యశ్చ సభర్తృకాః. సో ఇప్పుడు అక్కడ యజ్ఞం మొదలైంది. ఎంతోమంది బ్రహ్మర్షులు, మహర్షులు, ఎంతోమంది దేవతలు, పితృలు, పితృ దేవతాః, వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా వారి వారి యొక్క పత్ని అంటే భార్యల్ని తీసుకొని వాళ్ళందరూ కూడా భార్యలందరూ కూడా వాళ్ళ దేవతలందరూ కూడా బాగా అలంకరించుకున్నారన్నమాట. రకరకాల ఆభూషణాలు ఇంకా ఆభరణాలతో అలంకరించుకొని మిగతా అంటే ఎన్నో చోట్ల ఇప్పుడు విశ్వంలో ఎన్నో లోకాల్లోంచి ఇప్పుడు ఈ ఋషులు, మునులు, దేవతలు, పితృలు వీళ్ళందరూ కూడా వేరు వేరు లోకాల నుంచి అందరూ ఇప్పుడు ఎక్కడైతే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి వెళ్తారనమాట, బయలుదేరారు. ఎన్నో చోట్ల నుంచి బయలుదేరి అక్కడికి వస్తున్నారు యజ్ఞంలోకి. సో ఈ విధంగా ప్రభుపాల ద్వారా అంటారు ఇక్కడ ఇలా అలంకరించుకోవడం. ముఖ్యంగా ఇక్కడ ప్రభుపాల ద్వారా అంటారు, ఎవరైతే స్త్రీలు, ఎవరైతే వివాహం జరిగిందో, వివాహితులైన స్త్రీలు ఈ విధంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఇలా ఇటువంటి శుభకార్యానికి వెళ్ళినప్పుడు, యజ్ఞానికి వెళ్ళినప్పుడు, లేకపోతే పెళ్ళి కార్యానికి వెళ్ళినప్పుడు, పెళ్ళి ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు, ఇటువంటి సమయంలో ముఖ్యంగా స్త్రీలు బాగా ఆభరణాలు, ఆభూషణాలతో అలంకరించుకొని బాగా శృంగారించుకొని వెళ్ళడం అనేది ఒక ఆస్పిషియస్ అంటే మంగళం, మంగళదాయకమైన చిహ్నం అని చెప్తున్నారు. సో ఇది మనకి ఇక్కడ రాశారు ప్రభుపాల వారు. అందుకనే ఇక్కడ అందరూ దేవీ దేవతలు కూడా అందరూ వారి యొక్క భార్యలు అందరూ కూడా బాగా అలంకరించుకొని శృంగారించుకొని వాళ్ళు వెళ్తున్నారన్నమాట ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి. ఇది ఒక శుభ సంకేతం అన్నమాట. ఇక్కడ ఆస్పీషియస్ సైన్స్ అంటే ఒక శుభ సంకేతం. నెక్స్ట్ 5-7 మూడు శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. తత్ ఉపశ్రుత్య నభసి కేచరాణం ప్రజల్పతాం సతి దాక్షాయణీ దేవి పితృయజ్ఞ మహోత్సవం వ్రజంతి సర్వతో దివ్య ఉపదేవావర స్త్రియ విమాన యాన సప్రేష్ట నిష్కంఠి సువాసస దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షిర్మృష్టకుండలాః పతిం భూతా పతిం దేవం ఔత్సుక్యాత్ అభ్యభాషత. సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం గురించి. ఇప్పుడు సతి తను ఈ విషయాలన్నీ చూసిందన్నమాట. సతి పతివ్రత నారి అయిన శివుడి యొక్క పత్ని భార్య సతి, దక్ష ప్రజాపతి యొక్క కూతురు. ఆమె ఆకాశంలో చూస్తుంది రకరకాల స్వర్గ లోకాల నుంచి ఎన్నో రకాల దేవతలు. వీళ్ళందరూ కూడా తన తండ్రి అయిన దక్షుడు చేసే యజ్ఞంలో పాల్గొనడానికి బయలుదేరారు. వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. పైనుంచి కనిపిస్తుంది, ఆకాశ మార్గం నుంచి వెళ్తున్నారు. ఆమె చూడగలుగుతుంది, కనిపిస్తున్నాను. సో ఈ విధంగా అన్ని దిశల నుంచి దేవతలందరూ కూడా వారి యొక్క భార్యలతో ఎంతో బాగా శృంగారించుకొని రకరకాల ఆభూషణాలు, ఆభరణాలు, వస్త్రాలు మంచి మంచివి ధరించి, ఆమె అంటే ఇప్పుడు శివుడు పార్వతి కూర్చున్న దగ్గర నుంచి, ముందు నుంచి, వెనక నుంచి, పైన నుంచి వెళ్తున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారు? సతి వాళ్ళ తండ్రి, ఆమె తండ్రి చేసే యజ్ఞంలో పాల్గొనడానికి. సో ఇది చూసి ఆమె ఇప్పుడు సతి శివుడిని, తన భర్త అయిన శివుడిని ఈ విధంగా మాట్లాడుతుంది. ఇప్పుడు శివుడితో ఇవన్నీ చూసిన సతి ఎంతో ఉత్సుకతతో, ఎంతో ఆశతో, ఔత్సుక్యాద్ అభ్య భాషత, ఔత్సుక్యాద్ అంటే విత్ ఫ్రమ్ గ్రేట్ యాంగ్జైటీ, ఎంతో ఉత్సుకతతో. సో ప్రభుపాల ద్వారా ఉంటా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే శివుడు నివసిస్తున్న ఆయన గ్రహం ఇక్కడ భూమి మీద కాదనమాట, వేరే ఎక్కడో అంతరిక్షంలో వేరే ఏదో గ్రహంలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఉపదేవ వరాన్ని ఇక్కడ రాశారు కదా, అంటే ఇక్కడ ఏంటంటే దేవతలు ఇంకా ఉపదేవతలు. ఉపదేవతలు అంటే ఎవరు అంటే దేవతల కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవారు, మనుషుల కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారు భౌతికంగా. సో వాళ్ళు వచ్చేసి గంధర్వులు, కిన్నరులు, ఉరగలు ఇలా చాలామంది ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా వెళ్తున్నారంట. ఇక్కడ రాశారు కదా ఉపదేవులు అంటే ఎవరు అని ఇక్కడ మనకి ప్రోపాల గారు క్లారిఫై చేస్తున్నారనమాట. సో ఈ విధంగా అందరూ భార్యాభర్తలు కలిసి ఇలా యజ్ఞంలో పాల్గొనడానికి అక్కడ అనుష్ఠానానికి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈమెకు ముఖ్యంగా సతీ కూడా, ఆమె తన తండ్రి యొక్క యజ్ఞంలోనే అందరూ వెళ్తున్నారు. సో ఆమెకి చూసి ఆమె కూడా ఇలా కోరిక కలిగిందనమాట, ఈ విధంగానే నేను కూడా నా భర్త అయిన శివుడితో కలిసి నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటుంది. ఇది సహజం, సతీకే కాదు ఏ స్త్రీకైనా ఇది సహజం, ఈ విధంగా కోరుకోవడం. తన భర్తతో కలిసి ఇలా అందరూ ఎక్కడికి వెళ్తున్నారో, ఫంక్షన్కి కానీ, అనుష్ఠానానికి కానీ, యజ్ఞం దగ్గర కానీ, అలా ప్రతి భార్య కూడా అలాగే కోరుకుంటుంది నార్మల్గా భర్తతో కలిసి అలా ఫంక్షన్స్కి వెళ్ళాలి సహజంగా అని చెప్తున్నారు ప్రభుపాల గారు. ఇప్పుడు సతి ఏమని మాట్లాడుతుందో శివుడితో చూద్దామంట. సతి ఉవాచ ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం నిర్యాపితో యజ్ఞ మహోత్సవ కిల వయం చ తత్రాభిశ్రామ వామతే యద్యర్తితామి విబుధా వ్రజంతి. తో సతి ఏమంటుందంటే శివుడితో, ప్రజాపతేస్తే శ్వశురస్య, శ్వశుర్ మీ యొక్క మామయ్య ప్రజాపతి, ఆయన ఇప్పుడు ఒక పెద్ద యజ్ఞాన్ని చేస్తున్నాడు, దానికి అందరూ, పెద్ద మహోత్సవం జరుగుతుంది అక్కడ, ఆ మహోత్సవంలో పాల్గొనడానికి, మహోత్సవ అఖిల, అఖిల మహోత్సవం జరుగుతుంది. సో అందులో పాల్గొనడానికి అందరి దేవతలకు ఆహ్వానం ఇచ్చారు, అందుకే అందరు దేవతలు ఆ యజ్ఞంలో పాల్గొనడానికే వెళ్తున్నారు. ఒకవేళ మీరు కోరుకుంటే మనము కూడా వెళ్ళొచ్చు అనేసి ఇక్కడ అడుగుతుంది అనమాట సతి. వయం చ తత్ర విశరామ వామాతే యద్యర్థితామి. సో ఒకవేళ మీరు కూడా కోరుకుంటే మన ఇద్దరం కూడా వెళ్ళొచ్చు అనేసి ఇక్కడ సతి అడుగుతుంది అనమాట. అంటే ఇలా బేసికలీ ఆమె యొక్క కోరికను పరోక్షంగా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే సతికి తెలుసు శివుడికి మధ్య ఇంకా దక్ష ప్రజాపతికి అంటే తన తండ్రికి భర్తకి మధ్యలో ఉన్న గొడవ టెన్షను సతికి తెలుసు అన్నమాట. సో ఇక్కడ మామ అల్లుడికి ఇద్దరికి పడదనేసి తెలిసే అందుకనే ఇక్కడ ఆమె కొంచెం ఈ విధంగా కొంచెం ఇండైరెక్ట్గా పరోక్షంగా ఆమె యొక్క కోరికను వ్యక్తం చేస్తుంది. ఒకవేళ మీరు అనుకుంటే, మీరు తలుచుకుంటే, వెళ్ళాలనుకుంటే మన ఇద్దరం వెళ్ళొచ్చు అని. సో ఎందుకంటే ఇప్పుడు శివుడు వెళ్తే శివుడితో పాటు పార్వతి కూడా వెళ్ళొచ్చు కనుక అలా మీరు కోరుకుంటే మన ఇద్దరం కూడా వెళ్ళొచ్చు అని ఆమె ఇలా వినిపించుకుంటుంది శివుడితో. సో నెక్స్ట్ మెల్లిమెల్లిగా ఆ విన్నపం స్ట్రాంగ్గా చేసి శివుడికి నచ్చ చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నిస్తుంది సతి. ఎందుకు ఆ యొక్క యజ్ఞానికి తను వెళ్ళాలనుకుంటుంది? ఆ యజ్ఞానికి వెళ్ళడం ఇప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయలేదు కదా, ఆహ్వానించలేదు శివుణ్ణి. అయినా కానీ సతి వెళ్ళాలనుకుంటుంది. అలా వెళ్ళడం ఏమి తప్పు కాదు అని శివుడికి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నిస్తుంది. సో అది చూద్దామంట నెక్స్ట్. దాని తర్వాత శివుడు ప్రతి సతి చెప్పిన ప్రతి కారణాలకి, ప్రతి కోరికకి ఆయన జవాబిస్తారు. తర్వాత చూద్దామంట. సో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ అధ్యాయము. సో 9వ శ్లోకం చూద్దామంట. తస్మిన్ భగిన్యో మమ భర్తృ భీష్వకైర్ ధ్రువం గమిష్యంతి సుహృత్తి దృక్షవః అహం చ తస్మిన్ భవతాభికామయే సహోపనీతం పరిబర్హమర్హితం. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే, నాకు తెలిసి ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే, నా మిగతా అందరూ తోబుట్టువులు అంటే అక్కలు, ఇప్పుడు ఈమె అందరికన్నా చిన్న అనమాట సతి. సో ఆమె సిస్టర్స్ అందరూ కూడా, ఆమె కన్నా ముందు పుట్టిన వాళ్ళందరూ తోబుట్టువులు కూడా, వాళ్ళందరూ కూడా ఈ యొక్క యజ్ఞానికి వెళ్తున్నారు, వెళ్ళిపోయారు వారి వారి భర్తలతో కలిసి. సో ఎందుకు వెళ్ళారు అక్కడ? ఓన్లీ యజ్ఞంలో పాల్గొనడమే కాదు, అక్కడ వాళ్ళ చుట్టాలతోని, ఇంకా వాళ్ళ బంధువులతోని, ఇంకా మిగతా పరివారంలో సభ్యులతోని అందరితోని కలవడానికి. సో నాకు కూడా అలాగే కోరిక ఉంది. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తుంది సతి, నాకు కూడా అదే కోరిక ఉంది. నేను కూడా అలాగే బాగా అలంకరించుకొని బాగా వస్త్రాలు ఆభరణాలతో ఏవైతే మా తండ్రి నాకు ఇచ్చాడో దాంతో నేను అలంకరించుకొని నేను కూడా అక్కడికి వెళ్ళి మీతో పాటు నేను కూడా ఆ యజ్ఞంలోకి వెళ్ళి అక్కడ ఆ యజ్ఞంలో పాల్గొనాలనుకుంటున్నాను అనేసి ఇక్కడ వ్యక్తం చేస్తుంది అనమాట సతి. సో ముందే చెప్పాం కదా, ఇది సహజం ఒక స్త్రీకి అలా ఆలోచించడం, అలా సోషల్ ఫంక్షన్స్కి వెళ్ళడానికి, అలా అందరితో వేరే రిలేటివ్స్ బంధువులతోని, వేరే ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్తోని ఇలా కలవడం అనేది, అలా ఆ విధంగా జీవనాన్ని జీవించడం అనేది ఒక సహజం స్త్రీలకి అని ఇక్కడ రాస్తున్నారు ప్రభువులారు. సో ఇదే అంటే ఇక్కడ దిస్ ప్రొపెన్సిటీ, ఈ యొక్క ఇలా విహరించి భోగించి ఆనందించే ప్రొపెన్సిటీయే బేసికల్లీ భౌతిక ఆనందం పొందడానికి ప్రయత్నం. సో స్త్రీ అంటే ఎవరైతే భౌతిక భోగాన్ని స్త్రీ విస్తరించేవారు. సో ఆ విధంగా మామూలుగా భౌతిక ప్రపంచంలో ఇలా మనిషి ఒక పురుషుడు స్త్రీ ఆకర్షణతో వివాహం చేసుకుంటారు, దాని తర్వాత సంతానం ఉత్పన్నమవుతుంది, దాని తర్వాత ఇల్లు, మరి వాళ్ళ పెళ్ళి, అలా ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట భౌతిక ప్రపంచంలో. సో స్త్రీ నుంచి విస్తరితం అవుతుంది మొత్తం సంసారం. సో ఈ విధంగా ఈ యొక్క భౌతిక సంసారం, భౌతిక సుఖం అనేది విస్తృతం అవుతుంది. సో ఎనీవే ఇక్కడ కానీ మామూలుగా ఏ పురుషుడైనా అలా స్త్రీ పట్ల ఆకర్షణతో మొత్తం సంసారం అనేది పెరుగుతూ పోతుంది. కానీ ఇక్కడ శివుడు ఏంటంటే ఆ విధంగా కాదు. శివుడు ఏంటంటే సంపూర్ణంగా ఆయన వైరాగి, ఆయనకి ఏమాత్రం ఇటువంటి భౌతిక ఆసక్తులు లేవు. అందుకనే శివుడికి ఏమాత్రం కోరిక లేదు, ఇచ్చ లేదు ఆ యజ్ఞానికి వెళ్ళాలని. కానీ సతి ఆమె ఒక స్త్రీ, అంతేకాకుండా ఒక రాజు ఒక కన్య, రాజకుమార్తె కనుక ఆమెకు ఈ యొక్క ఈ విధంగా విహరించి ఆనందించాలనే కోరిక ఆమెకు ఉంది. సో ఇంకా తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తోబుట్టువులందరినీ కలవాలని, అక్కలందరినీ కలవాలనేసి ఆమెకు కోరిక ఉంది. ఆ విధంగా వాళ్ళందరితో కలిసి కొంచెం జీవితం ఆ విధంగా కొనసాగించాలని, కలవడానికి వెళ్ళాలని ఉంది ఆమెకు కోరిక. సో ఆమె ఇక్కడ ముఖ్యంగా క్లియర్గా సతీ చెప్పేది ఏంటంటే, నా తండ్రి ఇచ్చిన ఆభరణాలని నేను వేసుకొని నేను వెళ్తాను, మీతో పాటు కలిసి నేను వస్తాను, వెళ్దాం మనం అని అడుగుతుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకు ప్రభుపాల గారు రాస్తున్నారు, శివుడు ఇలాంటివన్నీ భౌతిక విషయాలు, భౌతిక వస్తువుల పట్ల ఏం ఆసక్తి లేవు, ఇలాంటి భౌతిక విషయాల పట్ల ఆయన సంపూర్ణంగా వైరాగ్య కనుక ఆయన షీ డిడ్ నాట్ సే. అందుకనే ఆమె మీరు నాకు ఇచ్చిన ఆభరణాలని నేను వేసుకొని వెళ్ళాలని చెప్పట్లేదు. అక్కడ ఆమె నా తండ్రి ఇచ్చిన ఆభరణాలని నేను వేసుకొని వెళ్తానంటుంది. అంటే ఇక్కడ ప్రభుపాల గారు అన్నారు, ఇవన్నీ విషయాలు ఎప్పుడు ఆయన పెద్ద పట్టించుకోలేదు అనమాట శివుడు, ఏం ఆభరణాలు ఇవ్వాలి పార్వతికి అవి ఇవన్నీ విషయాలు. సో ఈ విధంగా ఆయనకు తెలియదు ఏ విధంగా ఆభరణాలతో అలంకరించాలి స్త్రీలకి. అందుకనే ఆ విషయాల పట్ల ఆయనకి ఇంకా ఇలా ఇటువంటి సామాజిక భౌతిక విషయాలు, ఫంక్షన్స్ వీటి పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు శివుడికి. సో అందుకనే, ఎందుకంటే శివుడు ఎప్పుడు సంపూర్ణంగా భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు కనుక. సో వైదిక పద్ధతి ప్రకారం శివుడి భార్య అయిన సతికి వివాహం సమయంలో తన తండ్రి కట్న రూపంలో ఎన్నో రకాల ఆభరణాలు ఇంకా అలాంటివెన్నో వస్తువులు ఇచ్చారన్నమాట. సో ఆ ఆభరణాలని ఆమెకు సతికి ఆ కట్నం రూపంలో దక్కాయి. సో ఆమె దగ్గర ఉన్నాయన్నమాట. అలాగే పతికి కూడా, భర్తకి కూడా అలా కొన్ని ఆభరణాలు ఇవ్వాలి తన భార్యకి అని ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల గారు. ఇది కూడా వైదిక పద్ధతి. కానీ ఇక్కడ శివుడు ఏంటంటే భౌతికంగా శివుడి దగ్గర ఏం లేదన్నమాట, ఆయన దగ్గర భౌతికంగా సంపద ఏమీ లేదు. అందుకే అది ఆయన అలా తన భార్యకి ఏమీ ఇవ్వలేకపోయాడు అని రాస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఆమె తన తండ్రి ఇచ్చిన ఆభరణాలని వేసుకొని వెళ్ళడానికి సిద్ధమైందన్నమాట. కానీ ఇక్కడ ప్రభుపాల గారు ఇంకొక పాయింట్ చెప్తున్నారు, మామూలుగా శివుడు కానీ శివుడు ఎప్పుడు కూడా శివుడిని అనుసరించి కొంతమంది ఏం చేస్తారంటే గాంజా ఇంకా అటువంటి మందు తాగడం, గాంజా తాగడం, ఇటువంటి మత్తు పదార్థాలు ఎక్కువ సేవిస్తారు. ఆ మత్తు పదార్థాల పట్ల వారికి ఎంతగా ఆసక్తి ఉంటుందంటే వాళ్ళు ఆ మత్తు పదార్థాలు దక్కించుకోవడం కోసం, ఇంకా పొందడం కోసం, ఇంకా అనుభవించడం కోసం, మత్తు పదార్థాలను తీసుకోవడం కోసం అనేసి దానికి డబ్బులు అవసరం ఉంటాయి. అప్పుడు వాళ్ళ దగ్గర లేకపోతే డబ్బులు ఇంట్లో ఉన్న వాళ్ళ భార్య యొక్క ఆభరణాలని కానీ డబ్బుని కానీ సంపదను కానీ తీసుకొని లాక్కొని వెళ్ళి అవన్నీ కూడా బయట తాకట్టు పెట్టో లేకపోతే అమ్మేసో ఆ డబ్బులతో మళ్ళీ ఆ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు వాళ్ళు సేవిస్తూ ఉంటారన్నమాట శివుడి కొంతమంది అనుచరులు. కానీ శివుడు ఎప్పుడు అలా చేయలేదు, శివుడు ఎప్పుడు అలా చేయడు అని చెప్తున్నారు కదా. అంటే బేసికలీ పాయింట్ ఏంటంటే, మీరు పెద్ద శివభక్తులు అని చెప్పుకుంటుని ఇలాంటి పనులన్నీ చేస్తే తప్పు, శివుడు అలా చేయడు కాబట్టి మీరు కూడా అలా చేయకూడదు అని చెప్తున్నారు శివభక్తులకు. సో తత్ర స్వశ్రిమేనను భర్త సంమిత మాతృ స్వశ్ర క్లిన్న ధియం చ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠ మనామహర్షిభిర్ ఉన్నీయమానం చ మృదాధ్వరధ్వజం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మా యొక్క అక్కలు ఇంకా మా అమ్మ వాళ్ళ తోబుట్టువులు కూడా వస్తారు అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదా, ఇప్పుడు సతీ యొక్క వాళ్ళమ్మకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారు, ఇంకా వాళ్ళ భర్తలతో కూడా వస్తారు. సో అందుకనే చాలామంది బంధువులు ఆ యొక్క సమావేశంలో లేకపోతే ఆ మహోత్సవంలో యజ్ఞం దగ్గరికి వస్తారు. అందుకనే ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళందరినీ చూడగలను, వాళ్ళందరినీ కలవగలను, వాళ్ళందరితో కలిసి నేను ఈ యొక్క యజ్ఞంలో పెద్ద పెద్ద ఋషులు కూడా పాల్గొంటారు, వాళ్ళందరితో కలిసి నేను ఆ యజ్ఞంలో పాల్గొనగలను. సో అందుకనే నేను ఇవన్నీ కారణాల వల్ల అక్కడికి వెళ్ళడానికి నాకు ఎంతో ఆసక్తి ఉంది అని ఇక్కడ సతీ శివుడితో చెప్పుకుంటుందన్నమాట. ఒకటి ఏంటంటే వాళ్ళ బంధువులతో కలవడానికి, పరివారం వాళ్ళతో కలవడానికి, ఇంకా ఆ యజ్ఞంలో కూడా పాల్గొనడానికి, రెండు మెయిన్ కార్యాలతో. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు సతీ చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ మామ అల్లుళ్ళు ఇద్దరికి గొడవ ఉంది కదా. అందుకనే సతీ ఎన్నో రోజుల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళలేదన్నమాట. సో అందుకే ఆమెకి చాలా రోజుల నుంచి వెళ్ళలేదు కనుక వాళ్ళందరినీ చూడాలని ఒకసారి కలవాలని ఆమెకు ఒక ఉత్సుకత ఉంది. ఇప్పుడు ఒక మంచి అకేషను, అందరూ ఈ సమయంలో ఒకే దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కలవచ్చు ఒకేసారి అని ఆమె అనుకుంటుంది. కానీ ఆమె కూడా ఎలాగైతే తన తోబుట్టువులు ఇంకా అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి వస్తారు ఫంక్షన్కి, సో ఈమె కూడా ఒక్కటే వెళ్ళాలన్న ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, శివుడినితో కలిసి వెళ్ళాలని ఆమె కోరిక అందుకే వ్యక్తం చేస్తుంది అన్నమాట. త్వయ్యేత ఆశ్చర్యమజాత్మ మాయయ వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తదాప్యహం యూషిద తత్వ విచ్చతే దీనాది దృక్షే భవమే భవక్షితిం. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్వయంగా సతీ స్వయంగా చెప్తుంది ఏంటంటే, ఇది భౌతిక ప్రపంచం మూడు గుణాలతో నిర్మితమైంది, ఈ అద్భుతమైన ప్రపంచం భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ద్వారా, ఈ విషయమంతా మీకు తెలుసండి, కానీ నేను ఒక స్త్రీని, అందుకనే మీకు తెలుసు కదా నేను స్త్రీని కనుక ఇవన్నీ విషయాల గురించి సత్యాల గురించి అంతా బాగా నాకు తెలీదు, అందుకే నేను నా యొక్క జన్మస్థలం పుట్టినింటికి వెళ్ళాలని చూడాలని అక్కడ మళ్ళీ ఒకసారి వెళ్ళి అక్కడ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ సతీ తన యొక్క భర్తని అజ అని పిలిచింది, ఎందుకంటే నార్మల్గా ఎవరైతే ఇప్పుడు అజ అంటే వన్ ఇక ఒక అర్థం ఏంటంటే జన్మ మృత్యువుకి అతీతులు ఆ విధంగా, లేకపోతే తన యొక్క ఆధ్యాత్మిక స్థాయిని తెలుసుకున్న వాళ్ళు. సో ఈ విధంగా సతీ శివుణ్ణి అంటున్నాడు, మీరు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన వ్యక్తులు కానీ నేను ఒక స్త్రీని అందుకనే ఇలా నేను కోరుకుంటున్నానని చెప్తుందన్నమాట. సో ఎందుకంటే మీరు అతీతులు కాబట్టి మీకు తల్లి తండ్రి, మీరు ఆధ్యాత్మికంగా ఈ జన్మ మృత్యు లోకానికి పరతత్వంలో ఉంటారు, ఎప్పుడు భగవద్ధ్యానంలో ఉంటారు కనుక మీకు ఇవన్నీ సంబంధాలు తల్లిదండ్రులతో ఇవన్నీ మీకు ఇల్లుజరీ అంటే అంతా ఒక కల్పన లేకపోతే అంత మాయగా అనిపించవచ్చు, మీకు అవన్నీ లేవు ఇప్పుడు. కానీ నేనేంటంటే ఒక సాధారణ స్త్రీని, అందుకనే నాకంత ఆధ్యాత్మిక ఉన్నతి నాకు లేదు, అందుకే నాకు ఇవన్నీ ఇంకా నిజం అనిపిస్తున్నాయి, అందుకే వీటిపైన ఆసక్తి ఉంది నాకు అని చెప్తున్నాను అన్నమాట. సో మామూలుగా భాగవతంలో చెప్పారు ఏంటంటే, ఎవరికైతే ఈ విధంగా ఒక వ్యక్తికి తన శరీరం పుట్టిన స్థలం ఇంకా ఇటువంటి భౌతిక విషయాల పట్ల బాగా ఆసక్తి ఉన్న వాళ్ళని ఏ గాడిదో లేకపోతే ఆవుతోనో పోల్చారంట. అందుకే సత్య చెప్తుందనమాట, నేను ఆధ్యాత్మికంగా అంత ఉన్నత స్థాయిలో లేని మీలాగా అన్ని వైరాగ్యం లేకపోతే అన్నిటికీ ఏమాత్రం సంబంధం లేకుండా నేను ఉండలేను, నేను ఒక స్త్రీని, సో అందుకనే నాకు ఇంకా ఆకర్షణ ఆసక్తి ఉంది మా పుట్టింటి వైపు లేకపోతే మా బంధువులతో అని. సో ఈ విధంగా ఇక్కడ తథాప్యహం యోషిద్ అతత్వ విచ్ఛతే అని ఇక్కడ సతి స్వయంగా చెప్తుంది అనమాట, నేను ఒక స్త్రీని అవునా. సో అందుకనే స్త్రీని ఇక్కడ యోషిత్ అని అన్నారు, ఎందుకంటే స్త్రీని భోగిస్తారు కనుక అందుకే ఆమెని యోషిత్ అన్నారు. సో అందుకనే ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలంటే స్త్రీని భోగించకూడదు. సో స్త్రీని స్త్రీ పట్ల ఆసక్తి పెంపొందిపోతే ఒక పురుషుల్లో, అప్పుడు స్త్రీని భోగించాలనే ఆసక్తి పెరిగిపోతే ఒక పురుషుల్లో, అప్పుడు ఆ పురుషుడు ఎలా తయారైపోతాడంటే ఆ స్త్రీ చేతిలో కీలు బొమ్మలాగా అయిపోతాడంట. అదే ఇక్కడ చెప్పారు, యోషిత్ క్రీడ మృగేషు అని ప్రభుపాల ద్వారా రాశారు. సో ఆ వ్యక్తి ఎవరు ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేరంటే గృహస్థులందరూ కూడా ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు, గృహస్థాశ్రమంలో ఉండి కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, దాంట్లో ఏం సమస్య లేదు. కానీ ఎప్పుడు మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేరు గృహస్థులు అంటే, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే తన భార్య పట్ల ఈ విధంగా ఆసక్తి అయిపోయారనుకోండి, అప్పుడు భోగించాలనే ఈ యొక్క తత్వం పట్ల, అప్పుడు ఆయన స్త్రీ యొక్క చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు, ఇంకో అప్పుడు ఎటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు. పశ్య ప్రయాంతీర్ అభవాన్యయోషితో ప్యలంకృతాకాంత సఖావరుతశః యాసాం వ్రజద్భిః శిటికంఠమండితం నభో విమానై కలహంస పాండుభిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓకే, మీరెప్పుడు అభవానస్య అంటే మీరెప్పుడు పుట్టలేదు, మీకు జన్మ అనేది లేదు. అంటే మామూలుగా శివుడు మామూలుగా ఒక స్త్రీ పురుషుడికి నార్మల్ సంభోగం ద్వారా పుట్టిన వ్యక్తి కాదు. ఇంకా అంతేకాకుండా అతను ఎప్పుడు కూడా ఈ భౌతిక సుఖ దుఃఖాలని కూడా ఆయన అతీతం. అందుకే ఆయన్ని మామూలుగా ఈ భౌతిక దుఃఖాన్ని ఎప్పుడు ఆయనకు అనుభవమే కలగలేదు, ఆయన అతీతంగా ఉంటాడు. అందుకనే అతన్ని అభవ అని ఇక్కడ మళ్ళీ సతీ వర్ణిస్తుంది అనమాట. మీరు ఈ భౌతిక సుఖాలకి దుఃఖాలకు కూడా మీరు అతీతుడు. సో అందుకే ఇక్కడ చెప్తుంది అన్నమాట, మీరు ఇంకా శితికంఠ, శితికంఠే అంటే నీలకంఠ. ఇక్కడ శివుడిని నీలకంఠ అని వర్ణిస్తూ ఇక్కడ సతీ ఏమంటుంది అంటే, మా బంధువులే కాదు ఇంకా మిగతా స్త్రీలు కూడా చాలామంది మంచి మంచి వస్త్రాలు ధరించి మంచి మంచి ఆభరణాలతో అలంకరించుకొని వాళ్ళందరూ వారి యొక్క బంధువులతో భర్తతో కలిసి బంధువులతో కలిసి పరివారం వాళ్ళతో కలిసి మిత్రులతో కలిసి వెళ్తున్నారు యజ్ఞానికి వెళ్ళారు. సో చూడు ఎలా వెళ్తున్నారు, బయట ఇంకా వెళ్తున్నారనమాట యజ్ఞానికి పాల్గొనడానికి. అక్కడ అన్ని పైన నుంచి ఎంతో విమానై నభో విమానై, ఆకాశంలో చూడండి విమానాల్లో వెళ్తున్నారు, తెల్ల తెల్ల హంస విమానాల్లో వెళ్తున్నారు, వైట్ కలర్ విమానాల్లో. ఇంకా ఈ విమానాల్లో ఇలా ఎన్నో చోట్ల నుంచి ఇలా వెళ్తున్నారు, దాంతో ఆకాశం అంతా ఎంతో అలంకృతం అయిపోయింది, చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆకాశం, వీళ్ళందరూ వెళ్తున్నారు. సో అందుకని ఇక్కడ సతీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే శివుడితో, నా తోబుట్టువులే కాదు నా పరివారానికి నా యొక్క తండ్రికి నాకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు కూడా ఎంతోమంది స్త్రీలు వాళ్ళ భర్తలతో పరివారంతో యజ్ఞానికి వెళ్తున్నారు, వాళ్ళందరూ వెళ్తున్నారు, ఇంకా నా గురించి ఇంకా మళ్ళీ సపరేట్గా అంటే తోబుట్టువులు అంటే బంధువులు కాదు ఎవరెవరు సంబంధం లేని వాళ్ళు కూడా యజ్ఞానికి వెళ్ళిపోతున్నారు, అటువంటిది నేను తప్పకుండా వెళ్ళాల్సిందే. సో ఇక్కడ శివుడిని ఏమంటుందంటే, పార్వతి అంటే నేను ఎంతో దగ్గరగా సంబంధం ఉంది నాకు, నా తండ్రి చేస్తున్నాడు యజ్ఞం కాబట్టి తప్పకుండా నేను వెళ్ళాల్సిందే అని ఇక్కడ పార్వతి అంటుందన్నమాట, అంటే సతి అంటుందన్నమాట, సారీ. సో ఇన్ అదర్ వర్డ్స్ ఇంకో విషయం చెప్పాలంటే, ఇంకో విధంగా ఇక్కడ శితికంఠ అనుడు ఎందుకు అన్నదంటే, మీరు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరినీ రక్షించడానికి వాళ్ళందరి పైన దయ చూపి వాళ్ళందరినీ రక్షించే వాళ్ళందరిపైన దయ చూపిస్తూ మీరు ఆ విషాన్ని, కాలకుట విషాన్ని మీరు మింగేశారు, కంఠంలో పెట్టుకున్నారు, అంటే వాళ్ళందరిపైన అంత దయ చూపించారు, ఇప్పుడు నా మీద కూడా కొంచెం దయ చూపించండి అనేసి ఇక్కడ పార్వతి కోరుకుంటుంది, అంటే సతీ కోరుకుంటుంది అన్నమాట, సారీ శివుడితోని. సో నాకు మాటి మాటికి పార్వతి అని వస్తుంది, సతీ అని. సో ఈ షుడ్ డూ సో అవుట్ ఆఫ్ హిస్ గ్రేట్ కైండ్నెస్. సో మీరు ఆ దయ నా మీద కూడా కొంచెం చూపించండి, అంత దయ మీరు అందరి మీద చూపించారు కదా అని ఇక్కడ అడుగుతుంది అన్నమాట సతీ. కథం సుతాయ పితృగేహ కౌతుకం నిశమ్య దేహ సురవర్యనేంగతే అనాహుత అప్యభియంతి సౌహృదం భర్తురు గురోర్దేహ కృతశ్చ కేతనం. సో ఇప్పుడు ఇంకా ఏం చెప్తుందంటే ఇక్కడ సతి, అందరి దేవతల్లో కూడా మీరు ఎంతో శ్రేష్ఠులైన వారు మహాదేవ్ శివుడు. సో ఈ విధంగా ఏ స్త్రీ అయినా సరే ఏ కూతురైనా సరే తన తండ్రి ఇంత పెద్ద ఫెస్టివల్, ఇంత పెద్ద మహోత్సవం జరుపుతున్నాడు అంటే, అంత పెద్ద యజ్ఞం అంత పెద్ద మహోత్సవం చేస్తున్నాడు, మొత్తం విశ్వంలో ఉన్న వాళ్ళందరూ వెళ్తున్నారంటే ఏ కూతురైనా కానీ ఏమాత్రం విచలిత అవ్వకుండా ఊరికే కూర్చొని ఎలా ఉండగలుగుతుంది. తన తండ్రి ఇంట్లో ఇంత పెద్ద అనుష్ఠానం జరుగుతుంటే వెళ్లకుండా ఇక్కడ కూర్చొని ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతుంది ఒక కూతురు అని ఇక్కడ ప్రశ్నిస్తుంది అన్నమాట సతీ శివుడిని. మీరు అనుకోవచ్చు మమ్మల్ని ఆహ్వానించలేదు కదా అని, అయినా ఏం పర్వాలేదు ఆహ్వానించకున్నా సరే ఒక మిత్రుడు లేకపోతే తన భర్త ఇంటికి వెళ్ళడానికి, గురువు గారి ఇంటికి వెళ్ళడానికి, లేకపోతే తన మిత్రుడి ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్ళడానికి, లేకపోతే నా తండ్రి ఆయన ఆత్మీయుల ఇంటికి వెళ్ళడానికి ఆహ్వానం అవసరం లేదు. మనం మనలాంటి మనం ఎంత దగ్గర అంటే మా తండ్రి ఇంటికి నాకు వెళ్ళడానికి మా తండ్రి నుంచి నాకు ఆహ్వానం అవసరం లేదు మనకి. సో మనం వెళ్ళిపోవచ్చు అనేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక విధంగా సతీ తన ఇచ్చను వ్యక్తం చేస్తుంది శివుడికి. మామూలుగా శివుడు చెప్పొచ్చు కదా మీ అరే మనల్ని ఆహ్వానించలేదు మనం ఎలా వెళ్తామని. సో ఆహ్వానం కూడా అవసరం లేదు మనకు వెళ్ళడానికి, ఎందుకంటే మనం చాలా దగ్గర బంధువులం. నా తండ్రి స్వయంగా ఆయన నుంచి నాకు ఆహ్వానం అవసరం లేదు, నా తండ్రి ఇంటికి వెళ్ళడానికి నాకు ఎందుకు ఆహ్వానం, నేను వెళ్ళిపోవచ్చు, మనం వెళ్ళిపోవచ్చు అంటుంది. తన్మే ప్రసీదే దమర్త్యమాంఛితం కర్తుం భవాన్ కారుణిక పతార్హతి త్వయ ఆత్మనోర్దేహం మదభ్రచక్షుష నిరూపితమానుగ్రహాణ యాచిత. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, అమర్త్య అంటే మృత్యువు లేని నువ్వు అమరుడైన శివుడికి ఉద్దేశిస్తూ, ఓ అమరుడైన శివుడివి నువ్వు, మీరు నాకు నా పట్ల ఏదో కొంచెం కరుణ చూపించండి, దయ చూపించండి, నా యొక్క ఈ కోరికను నెరవేర్చండి. మీరు నన్ను భార్యగా స్వీకరించారు, నేను మీ అర్ధాంగిని ఇప్పుడు, అందుకనే మీరు మా ఈ అర్ధాంగి పైన మీరు కొంచెం దయ చూపించండి, నా యొక్క ఈ కోరికని మనవిని స్వీకరించండి అని ఇప్పుడు తన కోరిక మనవిని శివుడి ముందు ఉంచేసింది సతీ. ఇప్పుడు మరి శివుడు ఏమంటాడు చూద్దామంట. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నారు ఇక్కడ మన మైత్రేయముని, ఋషిరువాచ ఏవం విరిత్ర ప్రియయా విభాషితః ప్రత్యభ్యదత్త ప్రహసన్ సుహృత్ ప్రియః సంస్మారితో మర్మ విదస్కు వాగిషూన్ యానాః కో విశ్వసృజాం సమక్షతః. ఇప్పుడు మైత్రేయుని ఏమంటా అంటే, శివుడు ఆ కైలాస పర్వతాన్ని ధరించిన శివుడు, ఉద్ధరించే ఆ శివుడు ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు తన భార్యని సతికి ఈ విధంగా ఆయన వాక్యాన్ని ఇస్తున్నారు. అంటే ఆయన ఇప్పుడు ఆమె యొక్క ఆమె ఇచ్చిన ఆమె అడిగిన మనవి కోరిక ప్రశ్నలు దానికి ఇప్పుడు సమాధానం ఇస్తున్నారు. నవ్వుకుంటూ చిరునవ్వుతో ఇస్తున్నారంట శివుడు. పైకి చిరునవ్వు నవ్వుతున్న శివుడు లోపల మాత్రం దక్షుడు ఏ కఠోర శబ్దాలతో అవమానించాడో శివుడిని ప్రతి శబ్దం శివుడికి గుర్తుంది లోపల. గుండెల్ని చీల్చే విధంగా, హృదయాన్ని చీల్చే విధంగా మాట్లాడిన మాటలన్నీ కూడా లోపల అలాగే గుర్తుకుంచుకొని శివుడు బయటకు మాత్రం చిరునవ్వుతో సతితో మాట్లాడుతున్నాడంట. సో ఇప్పుడు ఇక్కడ మనము చాలా మంచి మంచి యాక్చువల్లీ చాలా మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి రూపాల గారు చెప్తారు. సో మనం అందుకే నేను చెప్పుకున్నాను కదా, మనము కొంచెం ఇప్పుడు క్లాసెస్ కొంచెం తక్కువన, భాగవతం ప్రతిరోజు వీలవ్వట్లేదు కనుక ఏ రోజు వీలైతే ఆ రోజు పెద్దగానే తీసుకోవడానికి ప్రయత్నిస్తాను నేను. సో ఒకవేళ మీకు కొంచెం లెందిగా అయిపోయింది అనిపిస్తే మీరు తర్వాత రికార్డింగ్ చూసుకోండి, నో ప్రాబ్లం. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు. సో ఇక్కడ మనకి చెప్తున్నారనమాట, ఇక్కడ శివుడు అది ఆమె మనవి కానీ కోరిక కానీ నచ్చలేదు శివుడికి. అతనికి ఇష్టం లేకున్నా కానీ తన భార్యను అసంతృప్తిపరచకూడదు అనేసి పైకి మాత్రం చిరునవ్వు నవ్వుతున్నారు. కానీ లోపల మాత్రం ఆయనకి ఇంకా దక్షుడు చేసిన వాక్యాలు ఏవి మర్చిపోలేదు, గుర్తున్నాయి. సో భగవద్గీతలో చెప్పారు, ఎవరైతే ముక్త జీవి ఉంటారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సమాన దృష్టితో, ఇంకా సమాన అంటే ఏమంటాం అని స్థితప్రజ్ఞ అంటే ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారన్నమాట. ఎటువంటి కష్టాలు సుఖాలు భౌతికంగా ఎటువంటి చేంజెస్ జరిగిన పరిణామాలు ఏవైనా ఎలా అయినా కానీ జరిగినా కానీ వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారంట ముక్త జీవులు. మరి అటువంటప్పుడు శివుడు ఎలా హృదయంలో ఇంకా దక్షుడి చెప్పిన మాటలను ఇంకా గుర్తుపెట్టుకొని బాధపడడం ఏంటి హృదయంలో, బయటికి మాత్రం చిరునవ్వుతో ఉండడం ఏంటి అంటే, ఇక్కడ శివుడికి ఎలా సంభవం, శివుడు ఎలా, శివుడు ముక్త జీవి కదా అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు ఏమంటారు చూద్దామా. శివుడు ఆత్మారామ అంటే సంపూర్ణంగా ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి. కానీ ఎందుకంటే ఆయన ఇప్పుడు తమో గుణానికి అధిపతిగా ఉన్నందు కారణంగా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అలా కొంచెం తమో గుణం యొక్క ప్రభావం కనిపించవచ్చు మీకు, దాంతో స్పర్శతో ఉన్నందుకు కొంచెం. కాబట్టి అప్పుడప్పుడు ఇలా భౌతిక ప్రపంచంలో జరిగే కొన్ని విషయాలకు ఆయన కూడా కొంచెం స్పందించవచ్చు. సో ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో రకాల సుఖదుఖాలు ఉన్నాయి, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏంటంటే సుఖానికి దుఃఖానికి ఏం తేడా లేదు, రెండు కూడా పరం, రెండు కూడా అతీతం అన్నమాట మూడు గుణాలకి. కానీ ఇక్కడ ఏంటంటే సుఖము దుఃఖము రెండు మూడు గుణాల ప్రభావితంతో జరుగుతాయన్నమాట. అందుకని ఇక్కడ రెండింటి ద్వారా కూడా అల్టిమేట్గా మనకి భౌతికంగా దుఃఖమే లభిస్తుంది. మరియు అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో అది విరహమైనా సరే సంభోగమైనా సరే సుఖమైనా సరే దుఃఖం అన్నీ కూడా రిజల్ట్ ఏంటంటే మీకు ఒక ఆధ్యాత్మిక ఆనందం అనుభూతి కలుగుతుంది. సో ఎలాగంటే ఇప్పుడు మనకు ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాదులు గారు అర్థం చేసుకోవడానికి విషయాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చర్చించుకునే పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎన్నో మీ ప్రశ్నలకి జవాబు ఇందులో ఉందన్నమాట. ఇప్పుడు ప్రభుపాదులు గారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు, కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయన చేసే కొంట పనులకి అప్పుడప్పుడు యశోదమ్మయ్య మందలించేది, దండించేది, దాన్ని కృష్ణుడు ఏడ్చేవాడు కూడా. అక్కడ కృష్ణుడు ఏడుస్తున్నా కానీ, కృష్ణుడు చిన్న ఉన్నప్పుడు పిల్లవాడిలో ఉన్నప్పుడు ఏడుస్తున్నా కానీ దీన్ని మనము తమో గుణంగా మనం గుర్తించము. దీనివల్ల కూడా అలా కృష్ణుడు ఆ లీల చేస్తున్నప్పుడు, అలా ఏడుస్తున్నప్పుడు కూడా మనం చూసి ఆ లీలలో ఆనందిస్తాం. మనం ఏడవం కూర్చుని అయ్యో కృష్ణుడు ఏడుస్తున్నాడు అని మనం కూడా బాధపడ్డం. మనం ఆ టైంలో అలా యశోద కృష్ణుడు మందలిస్తుంటే దామోదర్ లీలలో కృష్ణుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుంటాయి, కృష్ణుడు తన చేతితో ఇలా అనుకుంటే మొత్తం కాటికంతా కూడా మొత్తం కంటికంతా ఇక్కడ అంతా రాసుకుని మొత్తం నల్ల నల్లగా అయిపోతుంది అన్నమాట కంటి దగ్గర మొత్తం. ఆయన ఏడుస్తూ ఉంటాడు అలా కృష్ణుడు. సో మనం చూసి ఆ సీన్ ఎంతో ఆనందం పొందుతాం, ఇంకా ఆ లీల విని ఆనందిస్తాం ఆస్వాదిస్తాం. సో అక్కడ మనకు ఆధ్యాత్మిక ఆనందమే కలుగుతుంది, కానీ అక్కడ మనం ఏమి ఆ దుఃఖం పొందట్లేదు. సో ఆ విధంగానే ఇప్పుడు ఈ పాయింట్ మనం ఈజీగా అర్థం చేసుకోగలం, అందుకే ప్రభుపాదులు గారు ఈ యొక్క ఉదాహరణ మనకి ఇచ్చారు. అదే విధంగా కొంతమంది చాలామంది అడుగుతారు ఈ ప్రశ్నే, నన్ను కూడా అడిగారు ఎన్నోసార్లు. సో ఈ ప్రశ్నకు జవాబు మీకు ఎవరైనా అడిగితే చెప్పొచ్చు. కృష్ణుడు ఈ విధంగా ఏది చేసినా కానీ ఆయన ద్వారా ఆయన లీలలో అందరికీ ఆనందమే కలుగుతుంది, ఆధ్యాత్మిక ఆనందమే కలుగుతుంది. భౌతిక రూపంగా మనం ఆలోచించి అర్థం చేసుకోలేం దాన్ని. సో కృష్ణుడు ఒక్కొక్కసారి గోపికలకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నారు అనిపించవచ్చు, కానీ అవన్నీ కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందించే లీలలే. కృష్ణుడు అలా ఆ విధంగా దామోదరులు చేసి కూడా యశోదమ్మ యొక్క ఆధ్యాత్మిక అనుభూతి ఆస్వాదాన్ని ఆనందాన్ని పెంచుతున్నారు, మనందరికి కూడా ఇస్తున్నారు. అలాగే గోపికలకు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతున్నారు కృష్ణుడు. ఆయన ఒక విరహ లీల కానీ వేరే ఏ లీల చేసినా కానీ చాలామంది అడుగుతారు కృష్ణుడు ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోయారు, కృష్ణుడు ఎందుకు గోపికల్ని కానీ రాధారాణి వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక లీలలో విరహం ద్వారా కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక ఆనందం అనుభూతి, అది చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అది మనం అర్థం చేసుకోలేం ఇప్పుడున్న మన బద్ధ అవస్థలో. సో ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్నీ కూడా ఆధ్యాత్మికమే. సో అక్కడ ఏది కూడా దుఃఖానికి దారితీయదన్నమాట, అన్నీ కూడా ఆధ్యాత్మిక ఆనందానికే దారితీస్తాయి. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే మూడు గుణాలతో ప్రతి ఒక్కటి కలుషితమైనందు కారణంగా ఇక్కడ రకరకాల దుఃఖాలు సుఖాలు ఉంటాయి, అన్నీ దుఃఖానికే దారితీస్తాయి. సో ఇక్కడ అందుకనే శివుడు కొంచెం లోపల మాత్రం బాధ అనిపించిందంట అప్పుడు దక్షుడు చేసిన వాక్యాలకి. శ్రీ భగవాను వాచ త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభిధా అభియంతి బంధుషు తేయద్యనుత్పాదిత దోష దృష్టయో బలీయ సానాత్మ్యమదేన మన్యునా. సో ఇక్కడ ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంటే, శివుడు పార్వతి చెప్పిన విషయాలకి పార్వతి మనసులో కూడా ఏమో అనుకోబోతుందో అనబోతుందో దానికి కూడా ఉత్తరం కరెక్ట్గా ఊహించి చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తానంటే మొదటి విషయం, ఓ నా ఇక్కడ ఏమంటున్నారంటే ఆమెను వర్ణిస్తున్నారు, శోభనే నువ్వెంతో సౌందర్యవంతమైన నా భార్యవి, నువ్వు అంటున్నావు ఒక బంధువు ఇంటికి వెళ్ళొచ్చు మనము, మిత్రుడింటికి వెళ్ళొచ్చు, ఒకవేళ ఆహ్వానం లేకపోయినా మన బంధువుల దగ్గర బంధువుల వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తున్నావు నువ్వు. కానీ నువ్వు చెప్పిన విషయం కరెక్టే, నేను ఒప్పుకుంటాను. బంధువుల వాళ్ళ ఇంటికి, నీ తండ్రి వాళ్ళ ఇంటికి ఆహ్వానం లేకున్నా కానీ వెళ్ళొచ్చు అంటున్నావు, కరెక్ట్, నో ప్రాబ్లం. కానీ అటువంటి బంధువు ఒకవేళ ఇంటికి వచ్చిన గెస్ట్ అతిథుల తప్పులు వెతకకుండా ఉంటే బాగుంటుంది. కానీ ఇంటికి వచ్చిన అతిథుల యొక్క తప్పులు వెతికే బంధువు ఇంటికి వెళ్తే మాత్రం అది కూడా భౌతిక దేహాన్ని చూసి తప్పులు వెతికే అటువంటి అతిథి, అంటే అతిథి యొక్క భౌతిక దేహాన్ని చూసి తప్పులు వెతికే అటువంటి బంధువు ఇంటికి వెళ్తే మాత్రం, అంతేకాకుండా అటువంటి బంధువు ఎవరైతే తన అతిథి పైన కళ్ళు ఎర్రగా చేసుకొని చూసి తన యొక్క క్రోధాన్ని వ్యక్తం చేస్తారో అటువంటి బంధువుల ఇంటికి కాదు. సో కరెక్టే, సతీ చెప్పిన స్టేట్మెంట్, నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే. మీ తండ్రి వాళ్ళ ఇంటికి ఆహ్వానం లేకున్నా వెళ్ళొచ్చు నువ్వు, మనం వెళ్ళొచ్చు అంటున్నావు, కరెక్టే. కానీ ఒకవేళ మీ తండ్రి ఆయన మరి అలాగే మనను ఎంతో ప్రేమతో చూసే దృష్టితో చూడరు, అతను తప్పకుండా మనలో నాలో తప్పులు ఎతికి మళ్ళీ క్రోధంతో అనుచిత వాక్యాలు చేయాల్సిందే. అది అతని నేచర్, అతని స్వభావం. అందుకనే అది అక్కడ వెళ్ళడం ఉచితం కాదు మనకి. ఇది ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే అతిథి వాళ్ళ ఇంటికి ఆహ్వానం, అంటే అతిథి అంటాను మన బంధువుల వాళ్ళ ఇంటికి ఆహ్వానం ఇవ్వకుండా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా పాయింట్ కాదు, అతను ఎటువంటి వ్యక్తి. ప్రాబ్లం ఇక్కడ దక్ష ప్రజాపతితోని అనేసి ఇక్కడ, ఎందుకంటే శివుడు ముందే చూడగలుగుతున్నాడు ఏం జరగబోతుందో. ఇప్పుడు మళ్ళీ వెళ్ళామంటే ఏం జరగబోతుందో, అందుకనే శివుడు వెళ్ళదలుచుకోలేదు. విద్యా తపోవిత్త వపుర్వయకులై సతాం గుణై షడ్బిర సత్తమేతరై స్మృతౌ హతాయాం మృతమాన దుర్దృశ స్తబ్ధాన పశ్యంతి హిదామ భూయసాం. ఒకవేళ పార్వతి అనొచ్చు, అంటే సారీ, ఐఎమ్ వెరీ సారీ, సతీ అనొచ్చు అన్నమాట. కానీ మా తండ్రి అతను ఇలా ప్రతిసారి ఈసారి తప్పులేమి వెతకడం మీ దగ్గర, అతనికి కూడా బుద్ధి ఉంది కదా, మరి అంత బుద్ధి లేనోడా ఏంటి మా తండ్రి, అతను చాలా తెలివి ఉంది కదా అని అనుకోవచ్చు, అనొచ్చు సతీ. సో అందుకే శివుడు ముందే చెప్పేస్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నారంటే, ఇది నేను చెప్పింది పాయింట్, అంటే సతీ ఏం అనబోతుందో అనుకుంటుందో మనసులో, అది మన ఆచార్యులు చెప్పారు దాన్ని బట్టి. సో ఇక్కడ శివుడు ఏమంటాడు అంటే, అందుకే నువ్వు అనుకోవచ్చు నా తండ్రి చాలా జ్ఞానం ఉంది, చాలా బుద్ధిమంతుడు, ఎందుకు అలా తప్పులు ఎతుకుతాడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ అలా ఎంత తెలివి ఉన్నా ఎంత ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే శివుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆరు చెప్పాడు, విద్యా తపో విత్త వపుర్ వయ కులై సదా. సో ఈ యొక్క వ్యక్తి ఎంతో విద్యావంతుడైనా కానీ, ఎన్నో తపస్సులు చేసినా కానీ, ఎంతో సంపద ఉన్నా సరే, ఎంత సౌందర్యం ఉన్నా సరే, ఎంతో యవ్వనం ఉన్నా సరే, ఎంతో గొప్ప ఆయనకు ఇది హెరిడిటరీ అంటే వంశ పారంపరం ఉన్నా కానీ, వంశంలో పుట్టిన వాడైనా కానీ, ఎంత గొప్పవాడైనా సరే, ఒకవేళ అతను గనక ప్రౌడ్, ఇక్కడ ఇచ్చారు కదా ప్రౌడ్కి, మనకు సంస్కృతంలో ఏం రాశారంటే ఇక్కడ స్తభ, ఎందుకంటే ఆయన ఎంతో గర్వం చాలా ఎక్కువ ఉంది ఆయన దాంట్లో గర్వం. ఈ గర్వం కారణంగా అతను అంధుడైపోయాడు. ఇటువంటి అన్ని లక్షణాలున్న విద్య తపస్సు ఇవన్నీ ఉన్నా కానీ, ఆరు లక్షణాలు చెప్పారు కదా, ఈ ఆరు గొప్ప లక్షణాలు ఉన్నా కానీ ఒక వ్యక్తి ఎంతో గర్వం నిండిపోతే మాత్రం ఆ గర్వంతో అతను అంధుడైపోతాడు, ఆ అహంకారంతో అతను అంధుడైపోతాడు. అందుకే అతను తన యొక్క విచక్షణ శక్తిని కోల్పోతాడు, సరిగ్గా బుద్ధి పనిచేయదు ఇంకా అతనికి. సో అతను ఒక వ్యక్తిని అర్థం చేసుకోలేడు, తన ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అతను అర్థం చేసుకోలేడు, ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అతను స్వీకరించలేడు, ఇంకా అతను అతని గొప్పతనాన్ని వర్ణించలేడు, అంటే ప్రశంసించలేడు. సో ఇది ఎలాగంటే రూపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. పాలు చాలా మంచి ఆహారం, కానీ పాలలో ఒక సర్పము, విషపూరితమైన సర్పం స్పర్శించింది అనుకోండి, అప్పుడు ఆ పాలన్నీ కూడా విషంగా మారిపోతాయి. ఒక్క బిందు చుక్క విషం చాలు మొత్తం పాలనంతా కూడా విషపూరితం చేయడానికి. ఆ విధంగానే ఎంతో విద్య ధనము ఆ సంపత్తి ఇంకా మంచి వంశము మంచి జన్మ మంచి సౌందర్యము యవ్వనము ఇవన్నీ ఉన్నా సరే, ఒకవేళ ఒక వ్యక్తి స్వభావం మంచిగా లేదనుకోండి, అప్పుడు అవన్నీ కూడా విపరీతంగానే పరిమాణాన్ని చూపిస్తాయి. అంటే ఇవన్నీ ఉన్న వ్యక్తి యొక్క స్వభావం బాగాలేకుంటే వేస్ట్. ఇంకో చాణిక్య పండిత్ ఇంకొక ఉదాహరణ ఇస్తారంట. ఒక సర్పం పైన ఉంటుంది కదా, కొన్ని సర్పాలు ఉంటాయి వాటిపైన ఇవి ఒక మణి ఉంటుంది, అవునా, మణి ఉన్న సర్పం ఉంటుంది. అయినా కానీ మణి ఉన్నా కానీ తన శిరస్సు పైన సర్పానికి మణి ఉన్నా కానీ ఆ పాముకి అది ఇంకా అందరూ దాన్ని మణి ఉన్నా కానీ దాన్ని చూసి భయపడతారు. ఎందుకు? ఎందుకంటే పాము దాని యొక్క స్వభావం ఏంటంటే ఇంకొకరిని చూసి ఏ కారణం లేకుండా కాటు వేసేస్తుంది. ఇంకొక జీవుల పట్ల ఎంతో అసూయ, ఎన్వియస్ అన్నమాట సర్పానికి. జాతి అలాంటిది అన్నమాట. అందుకే ఒకవేళ మణి ఉన్నా సరే ఏం లాభం, ఆ స్వభావం మారలేదు కదా. సో అది ఇంకా ఆ సర్పం మణి ఉన్నా కానీ ఇంకా ఆ సర్పానికి అందరూ భయపడతారు. సో అది అదేవిధంగా అన్నమాట, ఏ కారణం ఏ పాపం తెలియని వాళ్ళని కూడా కాటేస్తుంది పాము, ఏ తప్పు లేకున్నా కానీ అతన్ని కాటేస్తుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా చెప్తున్నారు ఈ వ్యక్తి కూడా, ఇటువంటి వ్యక్తి కూడా అలా. అందుకనే మనకు కుంతి మహారాణి చెప్తుంది కదా, ఇవన్నీ కాదు మనం కృష్ణుడు పొందడానికి, ఈ జన్మైశ్వర్యశ్రుత శ్రీభిర్ ఏదమానా మదః పుమాన్ నైవర్హత్యభి ధాతుం వై త్వామకించన గోచరం. సో ఇవి జన్మ ఐశ్వర్య శృత శ్రీ ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని మధ పెంచేస్తున్నాడు. పిచ్ అంటే గర్వం, పిచ్చి అంటే బాగా మత్తు, మదం పెరిగిపోతుంది అనమాట. అంటే ఓ చాలా గర్వం పెరిగిపోతావు, నేను చాలా గొప్ప, నా దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది, నేను ఎంత ధనికు ఉండే, ఎంత గొప్పవాడిని, నాకు ఎంత బుద్ధి ఉంది, ఎంత విద్యావంతుడిని, నాకు ఎంత గొప్ప వంశంలో జన్మించాను, ఎంత సౌందర్యవంతుడిని. ఈ విధంగా వ్యక్తి ఆ యొక్క తనకున్న ఈ యొక్క లక్షణాలని చూసుకొని ఎంతో గర్వితుడైపోతాడే, అలాంటి వ్యక్తుడికి ఎప్పుడు కృష్ణుడు దక్కడు. కృష్ణుడు ఎవరికి దక్కుతారంట, త్వామకించన గోచరం. అకించన్, అకించన్ అంటే ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు ఇంకో దగ్గర కూడా రాస్తారు, బేసికలీ అకించన్ అంటే అతని దగ్గర ఏమీ లేవు అంత. ఎవరైతే అనుకుంటాడో నా నేను అసలు నా దగ్గర ఏమీ లేదు, నేను అంత కృష్ణుడికి నేను సమర్పితుడు, నేను సమర్పించుకుంటాడు. ఏ వ్యక్తి అయితే భౌతికంగా అన్నిటి పట్ల విరక్తి ఉంటుందో వ్యక్తికి, ఆ వ్యక్తి అన్నమాట. అందుకనే ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా సంపూర్ణంగా భౌతికంగా విరక్తి పొందాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి ఒక మంచి, అదొక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట, మంచి స్థాయి అని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. అతనికి ఒక మంచి అవకాశం, ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది అలాంటి వ్యక్తులకి. అంటే భౌతికంగా బాగా ఆసక్తితో ఉన్నవాళ్ళు చాలా కష్టం భక్తి మార్గంలో ఎదగడానికి. సో అందుకనే ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తున్నారు, ఇంకో దగ్గర కూడా రాస్తారు. సో అలా అనేసి మనం ఏమన్నీ వ్యర్థం చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రతి ఒక్క మన భౌతిక సంపద కానీ లేకపోతే ఇలాంటి విజ్ఞానం కానీ ఏదైతే జన్మైశ్వర శృత శ్రీవిని అన్నీ కూడా భగవంతుడి సేవలో నియుక్తం చేయాలి. అర్థం చేసుకుని ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవి, నావి కావు, నాది కాదు, నేను అకించన, నేను నాదేమీ లేదు అసలు, అంత భగవంతుడిది, అతనే ఇచ్చాడు, అతని సేవలను యుక్తపరచాలని మనం ఉక్తపరిస్తే అప్పుడు మనం అకించనగా మనం భగవంతుడిని పొందవచ్చు, కృష్ణుడిని పొందవచ్చు. సో ఈ విధంగా మనం ఒక కృష్ణుడి యొక్క చేతనతో మనం లేవనుకోండి, మన దగ్గర ఎన్ని జన్మైశ్వర శృతశ్రీ ఇటువంటి ఎన్నున్నా సరే అవన్నీ ఒక శూన్యాలు, అన్ని జీరోలే. ప్రభుపాదు వారు వస్తున్నారు ఎగ్జాంపుల్, మీరు చాలాసార్లు వినుండొచ్చు, అది ఈ శ్లోకం తాత్పర్యంలోనే ఇస్తున్నారు ప్రభుపాదు వారు, అన్ని జీరోస్. సో మీరు ఎన్ని ఉన్నాయంటే జన్మ ఐశ్వర్య శృతశ్రీ ఇవన్నీ ఒక్కొక్క జీరో అనమాట. సో దీనికి ఎన్ని జీరోలు ఉన్నా అన్ని కలిపి జీరోనే అనమాట, వాల్యూ లేదు, శూన్యమే. కానీ కృష్ణుడు, మనం కృష్ణ భావనామృతంతో ఉంటే అప్పుడు మనం కృష్ణుడిని ముందు ఉంచితే సో అది వన్ అనమాట కృష్ణుడు. సో మీరు దాని తర్వాత ఎన్ని జీరోలు పెడితే అంత వాల్యూ పెరుగుతుంది, అలా లేకపోతే దానికి వాల్యూ లేదు జీరోకి.
నైతాదృశానాం స్వజన వ్యపేక్షయ గృహాన్ ప్రతీయాద్ అనవస్థితాత్మనాం ఏభ్యాగతాన్ వక్రధియాభిచక్షతే ఆరోపిత భ్రూభిరమర సనాక్షిభిః.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శివుడు ఏం చెప్తున్నాడు సతీకి, మనం ఎప్పుడైనా సరే ఇంకొకరికి ఇంటికి వెళ్ళకూడదు, ఓ అతను నా చుట్టం, అతను నా బంధువు, నా మిత్రుడు, ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి అంటే ఎవరింటికైతే వెళ్తున్నామో ఆ వ్యక్తి మనసులో కలత చెంది ఉన్నాడు అనుకోండి, ఇంకా ఎవరైతే అలాంటి వ్యక్తి ఎవరైతే అతిథులని క్రోధంతో కళ్ళు ఎర్ర చేసి ఇలా కనుబొమ్మలు పైకెత్తి ఐబ్రోస్ రేస్డ్ ఐబ్రోస్ ఇలా క్రోధంతో చూస్తారో అటువంటి అతిథులు బంధువులు మిత్రుల ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి ఇక్కడ శివుడు ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు సతీకి. సో జస్ట్ వాళ్ళు బంధువులు మా దగ్గర వాళ్ళు మా తండ్రి మా నాన్న అనేసి వెళ్ళిపోకూడదు. అసలు అతను ఎటువంటి వ్యక్తి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి, దాని తర్వాత మనం ఆలోచించాలి వెళ్ళాలి. సో ఇప్పుడు సో ఇదన్నమాట, అంటే ఇప్పుడు ఆ అతిథి ఏంటంటే ఇటు సరైన అతిథి కాదు అందుకని వెళ్ళకూడదండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తారంటే ఒక ఉదాహరణ ఇస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే అటువంటి వ్యక్తిని అతిథిని మనం నమ్మలేము, ఎలాగైనా వ్యవహరించవచ్చు. ఎంతగా అంటే ఇప్పుడు మన ప్రభుపాదుల ద్వారా ఉదాహరణ ఇస్తున్నారు, పులులు అవి ఎంతో తన పిల్లల్ని కబ్స్ చాలా బాగా ప్రేమతో చూసుకుంటాయి, కానీ ఒక్కొక్కసారి పులులు తన పిల్లల్ని తినేస్తాయి కూడా అందుకనే. సో ఆ విధంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే సతీ దక్షుడికి చాలా ప్రియమైన పుత్రి, అందరికన్నా చిన్న కూతురు అన్నమాట, చాలా ప్రియమైన కూతురు. అయినా కానీ దక్షుడిని నమ్మలేము, ఎలాగైనా వివరించవచ్చు అని ఒక విధంగా చెప్పాలంటే శివుడు సంకేతిస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ క్లియర్గా చెప్పేస్తాడు. మళ్ళీ అనుకోవచ్చు సతీ, నా నాన్న ఏదో ఒక రెండు మాటలు అంటే నేను ఆ మాత్రం నేను సహిస్తానులే పెద్దగా, మా ఫాదరే కదా మా తండ్రే కదా ఏమన్నా అంటే నేను సహించవచ్చులే అని అనుకుంటుందేమో సతీ. అలా అనుకోకు, నువ్వు తట్టుకోలేవు అనేసి ఇప్పుడు శివుడు చెప్తాడనమాట సతీకి. తతారిభిర్న వ్యతతే శిలిం శిలిముఖై శేతే దితాంగు హృదయేన ధూయత స్వానాం యతావక్రదియాం దురుక్తిభిర్ దివానిశం తప్యతి మర్మతాదితః తాడితః. సో ఒకవేళ ఒక వ్యక్తి ఒక శత్రువుడు యొక్క బాణాలతో గాయపడితే అంతగా బాధ కలగదు వ్యక్తికి, కానీ ఒకవేళ ఒక వ్యక్తి తన దగ్గరి బంధువులైన వారు దగ్గరికి మనుషులైన వారు గనక అనుచితమైన శబ్దాలతో అవమానిస్తే మాత్రం దాని ద్వారా కలిగే దుఃఖం ఒక వ్యక్తిని రాత్రి పగలు పీడిస్తుంది అని ఇక్కడ శివుడు చెప్తున్నారు. సో ఒక శత్రువు మీ పైన యుద్ధం బాణాలతో వదిలినా లేకపోతే ఏమైనా మాటలన్నా మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, మీకు అంత దుఃఖం కలగకపోవచ్చు, మీకు కోపం రావచ్చు కొద్దిగా మీరు ఒక మాట అనొచ్చేమో, కానీ మనసుకు అంత చోటు కలగదు, అంత బాధ కలగదు. కానీ ఒకవేళ మీ దగ్గరి వాళ్ళు మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి వాళ్ళు కనుక మీకు మిమ్మల్ని అవమానిస్తే అనుచిత శబ్దాలతో దానివల్ల మీకు ఎంతో ఎక్కువ బాధ కలుగుతుంది, రాత్రి పగలు అది మిమ్మల్ని పీడిస్తుంది అని ఇక్కడ శివుడు పార్వతికి హెచ్చరిస్తున్నాడు. అప్పుడు మరి పార్వతి అనొచ్చు, సరే నీ పట్లే కదా అలా వివరించేది, క్రోధంతో చూడడం ఇంకా మాటలు అనడం అనుచితమైన శబ్దాలు అనొచ్చు అంటున్నారు, సరే నేను ఒకదాని వెళ్ళిపోతాను అని ఒకవేళ సతీ అనుకుంటే అయినా కానీ ఆమెకు అది ప్రమాదకరమని ఇప్పుడు శివుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. వ్యక్తం త్వముత్కృష్టగతే ప్రజాపతే ప్రియాత్మ జనామసి సుగ్రుమే మత తథాపి మానం నపితు ప్రపత్స్యసే మదాశ్రయాత్క పరితప్యతే యతః. సో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట శివుడు, ఎంతో వైట్ కాంప్లెక్షన్ అంటే తెల్లగా ఉంటుందన్నమాట సతీ. సో పొగుడుతూ తన యొక్క భార్యని దక్ష ప్రజాపతికి ఉన్న అందరి కూతురులో అందరికన్నా ప్రియమైన కూతురు నువ్వే, తప్పకుండా నేను ఒప్పుకుంటాను, అయినా కానీ నిన్ను నీ తండ్రి అవమానిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా భార్యవు కనుక, నాతో నీకు సంబంధం ఉంది కనుక. అందుకనే నీకు కూడా అక్కడ బాధ కలుగుతుంది అనేసి ఇక్కడ శివుడు సతికి చెప్తున్నాడన్నమాట. నీ తండ్రి నిన్ను ప్రేమించినా కానీ నన్ను ఎంతగా ద్వేషిస్తున్నాడంటే నీకు నాతో పాటు ఉన్న సంబంధం కారణంగా నిన్ను కూడా అవమానిస్తాడు ఆ సంబంధం కారణంగా. కాబట్టి నువ్వు అది తట్టుకోలేవు అని ముందే చెప్పేశారు. సో ఇక్కడ శివుడినే కాదు అవమానించేది, నువ్వు కూడా, నిన్ను కూడా అవమానించవచ్చు మీ తండ్రి, ఎందుకంటే నీకు నాకు సంబంధం ఉంది కనుక, నువ్వు నా భార్యవు కనుక ఇప్పుడు. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చెప్తారంటే, సతి అనుకోవచ్చు, అరే నువ్వు ఎందుకు అలా, మీరు ఎందుకు అలా ఊహించుకుంటున్నారు ఎక్కువగా మా తండ్రి గురించి, మీకు మా తండ్రికి పడదు కదా అందుకే మీరు ఇలా ఇన్ని మాటలు అంటున్నట్టున్నారు, మా తండ్రి గురించి మరీ ఇంతగా ఊహించుకుంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా నేను చెప్తున్నాను, శివుడు దానికి తత్వం చెప్తున్నాను అన్నమాట, ప్రిన్సిపల్ అసలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు దక్షుడు, దానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు శివుడు వ్యక్తం చేస్తాడు సతికి.
పాపచ్యమానేన హృదాతురేంద్రియ సమృద్ధి పూరుష బుద్ధి సాక్షిణ అకల్పయేషాం అధిరోధమంచసా పరం పదం ద్విష్టియతాసురా హరిం.
సో ఎవరైతే అహంకారం మీద వారి యొక్క బుద్ధి అంత చేతన నడక కార్యాలు నడుస్తుంటాయి, అహంకారులు అహంకారంతో పనిచేస్తారు, ఆ వ్యక్తి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు. అంటే మానసికంగా ఇంద్రియాలతో సహా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క ఇంకొకరి ఆత్మసాక్షాత్కారం ద్వారా, ఇప్పుడు అంటే శివుడు ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి, అతనికి ఏమీ పెద్ద సంపద లేదు భౌతికంగా, కానీ ఆయన ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి కనుక అతనికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని అలా, అరే నేనంటే చాలా గొప్పవాడిని, నాకు చాలా శక్తి ఉంది, నాకు పెద్ద సంపద ఉంది, నేను పెద్ద రాజుని, కాబట్టి నేనంటే గర్వంగా ఉంటాను, అందరూ నన్ను సంపాదించాలి అంతే. కానీ ఇతనేంది, ఇతను జస్ట్ ఇతని దగ్గర బూడిద రాసుకొని తిరుగుతూ ఉంటాడు, ఒక భికారి, ఒక భిక్షగాడు, అసలు ఇతని దగ్గర ఏముందనేసి ఈయన ఎందుకు ఇంత సంపాదించాలి? ఆత్మసాక్షాత్కారం అయితే ఏంటి, అతని దగ్గర ఏం లేదు, భౌతికంగా అతను శూన్యం, అతనికి ఇంత సమ్మానం అవసరం లేదు. అంత సమ్మానం అలా ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తులకి ఇవ్వడం అతను ఇలా అహంకారంతో నిండి ఉన్న వ్యక్తులు సహించలేరు, ఇది అసలైన సమస్య. సో వాళ్ళు అంటే ఇప్పుడు శివుడికి అందరూ దేవతల కన్నా మహాదేవ్ శివుడు. సో అందరి దేవతల కన్నా శ్రేష్టమైన స్థానం ఉంది శివుడికి, అది దక్షుడు సహించలేకపోతున్నాడు. ఎందుకు అందరూ అంతకం సంపాదించాలి శివుడిని, నేను శివుడి కన్నా గొప్ప, అతను ఎందుకు అందరి సంత సంబంధించింది, అందుకే తట్టుకోలేకపోతున్నాడు. సో ఎందుకు అంటే మరి నేను శివుడి కన్నా గొప్పగా ఆ విధంగా అవ్వగలనా, అంత ఆత్మసాక్షాత్కారము అంత వైరాగ్యము మరి దక్షుడిలో లేవు. అందుకనే నేను ఆ స్థానానికి ఆధ్యాత్మికంగా చేరుకోలేను కనుక ఈ యొక్క దక్షుడు, ఈ యొక్క శివుడి కానీ ఇటువంటి వారి పట్ల, సాధువుల పట్ల అతనికి ఈర్ష, అసూయ, ఎందుకంటే అతను అహంకారంతో కూడుకొని ఉన్న వ్యక్తి కనుక. ఎలాగైతే అసురులు భగవంతుడు విష్ణువుని ద్వేషిస్తారో, అలాగే ఇలాంటి వ్యక్తులు ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తుల్ని కూడా అలాగే ద్వేషిస్తారు. సో ఇదన్నమాట సమస్య దక్షుల్లో అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ కూడా తాత్పర్యంలో చాలా మంచి పాయింట్స్ ఇస్తారు ప్రభుపాల వారు. ఇంకా ఉన్నాయి 2-3 శ్లోకాలే కానీ మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. సో మనం ఏమీ తొందరపడకుండా పీస్ఫుల్గా వెళ్దామంట. సో దక్షుడు ఇక్కడ శివుడి పట్ల ఎందుకు అసూయ, అతనికి ద్వేషం, ఈర్ష అనే విషయాలు ఇక్కడ వ్యక్తం చేశారు. సో ఎందుకంటే శివుడి యొక్క స్థానం చాలా ఉన్నతమైంది, అందుకే అతన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇద్దరిని ఒక లోకానికి ముగ్గురు మెయిన్ పాలకులుగా వాళ్ళని గుర్తించారు, అందరూ వాళ్ళని సమ్మానిస్తారు. సో దక్షుడి కన్నా ఎక్కువ సమ్మానం మామూలుగా అందరూ సమ్మానించేది శివుణ్ణి, కానీ ఇక్కడ దక్షుడు అది సహించలేకపోతున్నాడు ఎందుకు ఇంత అని. కానీ శివుడి యొక్క స్థానం ఏంటో మనకు ప్రభుపాల ద్వారా వర్ణిస్తున్నారు. శివుడు ఏంటంటే ప్రతి సమయం భగవంతుడు ధ్యానంలో ఉంటాడు, సమాధిలో ఉంటాడు శివుడు. అందుకనే ఆయన ఎప్పుడు కూడా భగవంతుడిని ధ్యానించుకుంటున్నాడు, ప్రతి క్షణం ఆయన పరమాత్మని దర్శించుకుంటున్నాడు, ఆయన స్మరించుకుంటున్నాడు, ఆయనకు ప్రణామాలు అర్పించుకుంటున్నాడు. పురుష బుద్ధి సాక్షినం, ఆయన ఎప్పుడు భగవంతుని స్వయంగా సాక్షి దర్శించుకుంటూ ఉన్నాడు. సో యాక్చువల్లీ ఇక్కడ దక్షుడు అంటే ఈ ఎపిసోడ్ కూడా ప్రభుపాద వారు ఇక్కడ వర్ణిస్తున్నారు, చాలా మంచి తత్వాలు ఉన్నాయండి ఇక్కడ. ఇంకో వచ్చే శ్లోకాల్లో, రెండు శ్లోకాల్లో కూడా తాత్పర్యంలో ఒక మంచి థీమ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మన ప్రాక్టికల్గా కూడా. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మనము ఎప్పుడైనా ప్రణామాలు అర్పిస్తాం కదా ఒకరికి, ఎందుకంటే ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివుడు ప్రణామాలు అర్పించలేదనేసి దక్షుడు నాకు ఇతను ప్రణామాలు అర్పించలేదు, అందరు నాకు రెస్పెక్ట్ సమ్మానించారు, ఇతను శివుడు నన్ను సమ్మానించట్లేదు, నా లేచి నిలబడి నాకు ప్రణామాలు అర్పించట్లేదు అనేసి ఇంతగా క్రోధం వ్యక్తం చేశాడు దక్షుడు. కానీ ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ప్రణామాలు అర్పించేది ముఖ్యంగా ఎందుకు అంటే, ఒక వ్యక్తి లోపల హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ పరమాత్మకి మనము ప్రణామాలు అర్పిస్తాం, ఆ వ్యక్తి శరీరానికి, భౌతిక శరీరానికి కాదు. సో కానీ దక్షుడు అంత ఉన్నత స్థాయి ఆధ్యాత్మికమా లేడు గనక అతను ఏమనుకున్నాడు అంటే, నా శరీరానికి అందరూ సమ్మానం ఇస్తున్నారు, నా శరీరానికి అందరూ దండం పెడుతున్నారు అని అనుకుంటున్నాడు. తద్వారా ఏంటంటే శివుడు ఏంటంటే ఆ దక్ష ప్రజాపతి యొక్క శరీరానికి దండం పెట్టట్లేదు, అందుకనే దక్షుడు తట్టుకోలేకపోయాడు. శివుడి పట్ల ఎంతో అసూయ వ్యక్తం, అసూయ ద్వేషం పెంచుకున్నాడు, శత్రుత్వం పెంచుకున్నాడు, శత్రుభావన. ఎలాగైతే అసురులు ఎప్పుడు ద్వేషిస్తారో విష్ణువుని, భగవంతుణ్ణి, ఇంకా అతన్నే చంపేయాలనుకుంటారు విష్ణువుని అసురులు. సో అలాంటి అసురులు మనం కలియుగంలో కూడా చూడొచ్చు కొంతమందిని. వాళ్ళు ఏం చేస్తారంటే, భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు ఏమని, మన్మనాభావ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు, నా భక్తుడు నాకు నమస్కరిస్తాడు అని. అలాంటి కొంతమంది ఉన్నారు పండితులు, అసురులు పండితుల రూపంలో ఈ భగవత్ గీత పైన తాత్పర్యాలు రాస్తుంటారు. ఓ అక్కడ కృష్ణుడు అనేది ప్రణామాలు అర్పించుకోండి నమస్కారం చేసుకోమన్నాడు కదా, అది కృష్ణుణ్ణి కాదు, కృష్ణుడు లోపల ఉన్న ఇంకొకరునో, అలా ఏవో తాత్పర్యాలు రాసి కృష్ణుని చంపేస్తారు చెప్పాలంటే. అసలు కృష్ణుడు ప్రతి పేజీలో భగవద్గీతలో ఉన్నాడు, కానీ వాళ్ళు ప్రతి పేజీ నుంచి కృష్ణుడిని తీసేసి మాట్లాడతారు అన్నమాట. సో అందుకనే ఇటువంటి వారు ఇక్కడ భగవంతుడు ప్రతిసారి మన్మన భావమద్భక్తు, ప్రతిసారి నన్ను ఆలోచించు, నా గురించి చింతించుకో అంటే, ఇక్కడ వీళ్ళు అది కృష్ణుడి గురించి కాదు, వేరెవరి గురించో, వేరే దాని గురించి, నా గురించి అని కూడా చెప్పుకుంటారు, నీ గురించి నా గురించి అని కూడా చెప్పుకుంటారు. సో అందుకే ఇలాంటి చాలామంది ఎవరైతే పండితులు ఇలాంటి అసురులు ప్రవృత్తిన వాళ్ళు కృష్ణుడికి శరణాగతులు అవ్వలేరు, వాళ్ళకి కృష్ణుడి పట్ల వాళ్ళు ఎంతో ఈర్ష అనమాట వాళ్ళకి. సో ఎనీవే, సో మనం ఇది మనకు ప్రభుపాద వారు చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, ప్రత్యుద్గమ ప్రశ్రయనాభివాదనం విధీయతే సాధుమిత సుమధ్యమే ప్రజ్ఞా ప్రజ్ఞై పరస్మై పురుషాయ చేతస గుహాశయైవన దేహ మానినే. సో ఒకవేళ ఇలా అనొచ్చు సతీదేవి, నువ్వు దక్షుణ్ణి, సరే దక్షుడు సరిగ్గా లేడు, అతనిలో దోషాలు ఉన్నాయి, నా తండ్రిలో దోషాలు ఉన్నాయి, సరే నేను ఒప్పుకుంటాను, కానీ నువ్వు మాత్రం ఆత్మసాక్షాత్కారం పొందినవాడివి, నువ్వు మాత్రం దక్షుణ్ణి ద్వేషించు, అతన్ని నేను మళ్ళీ ద్వేషిస్తున్నాను నేను ఒప్పుకుంటాను, కానీ మీరు మాత్రం దక్షుణ్ణి ఏమీ ద్వేషించరు కదా, మరి ఓకే అతను సరే అతను కావాలనుకుంటున్నాను, మీరు లేచి నిలబడి అతనికి ప్రణామాలు అర్పించాలని, మరి అటువంటిది మీరు అతన్ని నా తండ్రిని ఒక మామలాగా నించోని అతనికి ప్రణామాలు సమ్మానం చూపించవచ్చు కదా, ఎందుకు చూపించలేదు అని సతి అడగొచ్చు. సరే మా తండ్రి ద్వేషిస్తున్నాడు, అసూయ మీ పట్ల అన్నీ ఉన్నాయి, కానీ మీకు లేదు కదా, మీరు నించొని సమ్మానించవచ్చు కదా, మీరు నించొని అతను ఒక మామ మీకు, ఆ విధంగా మీరు అతన్ని సమ్మానించవచ్చు కదా, లేకపోతే అతనికి ప్రణామాలు అర్పించవచ్చు కదా అని. అందుకే మనకు ముందే ఒక విషయం క్లియర్ చేసుకున్నాం, ప్రణామాలు అనేది శరీరానికి కాదు, మనం పరమాత్మకు అర్పిస్తాం. ఇంకా విషయాన్ని ఇంకా క్లియర్గా మనకి ఇప్పుడు ఈ తాత్పర్యంలో ప్రభుపాల వారు చెప్పబోతున్నారు. ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటంటే, ఇక్కడ శివుడు ఏం చెప్తున్నాడంటే సతికి, తప్పకుండా మిత్రులు బంధువులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఒకరికొకరు ప్రణామాలు నమస్కారాలు చెప్పుకుంటారు, గ్రీటింగ్స్, ఒకరినొకరు సమ్మానపూర్వకంగా వ్యవహరిస్తారు. కానీ ఇలా ఒకరికొకరు నమస్కారం చేసుకునేది, ప్రణామాలు అర్పించుకునేది ఎవరికి అంటే, బట్ దోస్ హు ఆర్ ఎలివేటెడ్ ఎవరైతే అర్పించుకుంటారు సమానాలు ప్రణామాలు అర్పించుకుంటారు, కానీ ఎవరైతే చాలా బుద్ధిమంతులు ఉంటారో, సరైన జ్ఞానం కలిగి ఉంటారో, వారు శరీరానికి కాదు ప్రణామాలు అర్పించేది, పరమాత్మకు. పరమాత్మకు ప్రణామాలు అర్పించుకుంటారు. ఏ పరమాత్మ అయితే హృదయం లోపల నివసిస్తున్నాడు ఆ పరమాత్మకే ప్రణామాలు అర్పించుకుంటారు. సో మీకు చెప్తున్నాను, ఒక డివోటీ వచ్చి ఇక్కడ ప్రణామాలు అర్పించుకొని వెళ్తున్నారు నాకు. సో అది పరమాత్మకి, నాకు కాదనమాట, నా శరీరానికి కాదు. సో ఈ విధంగా ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలన్నమాట, ఇది పరమాత్మకి అర్పిస్తున్నారు ప్రణామాలు, నా శరీరానికి కాదు అని. సో ఒకవేళ అనుకున్నాడు అనుకో, నా శరీరానికి ప్రణామాలు అర్పిస్తున్నారు అనేసి, అప్పుడు అతను అనుకుంటాడు నేను ఎంతో గొప్ప అనేసి. చాలా రోజుల కింద ఒకసారి నేను స్టోరీ విన్నాను, ప్రభుపాద గారు చెప్తారు. ఒక గాడిద ఉంటుందన్నమాట, గాడిదే. సో ఆ గాడిదే పైన ఒకసారి ఊరేగింపు తీసుకెళ్తూ ఉంటారనమాట. సో పైన భగవంతుడు విగ్రహం ఉంటుంది గాడిద పైన, పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా గాడిదని చూసి వెంటనే, అంటే పైన భగవంతుడిని చూసి వెంటనే దాంట్లో ప్రణామాలు చేస్తూ ఉంటారు. గాడిద వెళ్తూ ఉంటుంది, సో చూసి వెంటనే అందరు ప్రణామాలు అర్పించుకుంటూ ఉంటారు. సో గాడిద అనుకుంటుంది, నేను చాలా గొప్పదాన్ని, ప్రతి ఒక్కరు నాకు ప్రణామాలు అర్పిస్తున్నారు, నేను ఎంత గొప్ప అనుకుంటుంది. సో ఆ విధంగా అనమాట. సో మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు, ఇంతమంది నాకు ప్రణామాలు అర్పిస్తున్నారు, నేను రాగానే అందరూ దండ ప్రణామాలు చేస్తున్నారు, నేను ఎంత గొప్ప అని ఫీల్ అయిపోయి ఉప్పొంగిపోకూడదు. మనం ఏం చేయాలి, మనం తిరిగి ప్రణామాలు అర్పించాలి. ఎందుకు, అతను అర్పించేది నాలో ఉన్న, హృదయంలో ఉన్న పరమాత్మకి ప్రణామాలు అర్పిస్తున్నాడు, నేను కూడా ఇప్పుడు ప్రణామాలు ఆయనకి, నేను కూడా నమస్కారం ప్రణామాలు చెప్పుకోవాలి అతని హృదయంలో ఉన్న పరమాత్మ. అందుకనే ప్రభుపాల గారు ఇక్కడ రాశారు మనకి, ఒక శిష్యుడు గురువుకి ప్రణామాలు అర్పించినప్పుడు గురువు కూడా తిరిగి మళ్ళీ శిష్యుడికి ప్రణామాలు అర్పిస్తారు. ఎందుకు, ఎందుకంటే గురువు కూడా శిష్యుడి యొక్క హృదయంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి పరమాత్మకి ప్రణామాలు అర్పిస్తారు. సో ఇలా ఎవరైతే కొంచెం బుద్ధి కలిగిన వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రణామాలు అర్పించుకుంటారు. అలాంటి బుద్ధి అంతగా లేని వాళ్ళు ఏంటంటే శరీరానికే ప్రణామాలు అర్పించుకుంటారు. అలా ఎవరైనా నాకు ప్రణామాలు అర్పించకపోతే ఫీల్ అయిపోవడం, ఓ నేను ఎంత గొప్ప, నాకు ఇతను ప్రణామాలు అర్పించట్లేదు, ఏం సంగతి అనేసి క్రోధం పెంచుకోవడం. సో అందుకనే ఇక్కడ మనకు ప్రభుపాల గారు చెప్తున్నారు ఏమంటే, ఇది వైష్ణవ సదాచారం. మనం ఎప్పుడైనా ఇంకొక వైష్ణవుల్ని చూస్తే తప్పకుండా మనం వెంటనే అతనిలో ఉన్న పరమాత్మని గుర్తించి వెంటనే అతనికి మనము ప్రణామాలు అర్పించుకోవాలి. మరి ఇక్కడ ఏంటి, మరి ఇప్పుడు శివుడు అందుకే చెప్తున్నాడు అన్నమాట, ప్రణామాలు అనేది భగవంతుడు పరమాత్మకు అర్పించుకునేది, అవునా, శరీరానికి కాదు. అందుకనే ఇక్కడ శివుడు చెప్తాడన్నమాట, నేను ఇప్పుడు ఎందుకు ప్రణామాలు అర్పించుకోలేకపోయాను, లేకుంటే లేచి నిలబడి ఆయనకు ప్రణామాలు ఎందుకు అర్పించలేదు. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానపావ్రత సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో హ్యదోక్షజో మే నమసా విధీయతే. చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి, శివుడు స్వయంగా చెప్తున్నాడు. ఇది చాలా క్లియర్ పాయింట్. ఎందుకంటున్నానంటే చాలామంది అంటారు, ఓ మీరు కృష్ణుడు భక్తులు, మీరు హరికృష్ణ వాళ్ళు, అందుకే మీరు అంటున్నారు శివుడు కూడా కృష్ణుడు భక్తుడు, శివుడు కూడా విష్ణువు భక్తుడు అని. అలా ఏం కాదు అని వెర్రిగా వాదిస్తూ ఉంటారే వాళ్ళ, అలాంటి వారి వాళ్ళ కోసం ఇక్కడ శ్లోకం ఉందన్నమాట. ఇక్కడ శివుడు స్వయంగా చెప్తున్నాడు. ఇంకో దగ్గర కూడా ఉంది, నాలుగో స్కందంలోనే చూస్తాం మనము, శివుడు రుద్రగీతం ఉంటుంది, అక్కడ ఇంకా విస్తృతంగా విష్ణువుని, భగవంతుడు విష్ణువుని ఆయన గుణగానం చేస్తాడు శివుడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, శివుడు ఎవరిపైన ధ్యానం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు సమాధిలో ఉంటాడో ఎవరిపైన ధ్యానం చేస్తూ ఇక్కడ రాశారు ఆ విషయాన్ని. ఏం చెప్పాడు ఇక్కడ, సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో, భగవంతుడు వాసుదేవుడికి, నేను ఎప్పుడు శుద్ధ సత్వంతో, వసుదేవ సత్వం లేకపోతే శుద్ధ సత్వంతో అంటే కృష్ణ కాన్షియస్నెస్, సంపూర్ణ భగవత్ చింతనతో నేను భగవంతుడి వాసుదేవుడికి ఎప్పుడూ ఎల్లప్పుడూ నేను ప్రణామాలు అర్పించుకుంటూనే ఉంటాను. సో నాకు భగవంతుడు ఎందుకంటే ఎప్పుడు దర్శనమిస్తాడు నాకు శుద్ధ చిత్తతో, వసుదేవ కాన్షియస్నెస్ ఇదేంటనేది మనకి ఇక్కడ మనకు ప్రభుపాద వారు చాలా బాగా వర్ణిస్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, చాలామందికి తెలీదు. సో విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా వసుదేవ చేతన, శుద్ధ సత్వం, కృష్ణ భావనామృతం ఇవన్నీ ఒకటే. ఓకే, ఇటువంటి చేతనతో ఉన్నవారికి సంపూర్ణంగా అప్పుడు భగవంతుడు ఎల్లప్పుడూ మనకు కనిపిస్తాడంట. ఇక్కడ శివుడు చెప్తున్నాడు, నేను ఎప్పుడు భగవంతుడిని దర్శించుకుంటున్నాను, నిరంతరం నేను భగవంతుడిని దర్శించుకుంటున్నాను, నేను సమాధిలో ఉన్నాను. సో భగవంతుడిని ఎల్లప్పుడూ దర్శించుకుంటున్నాను, అందుకే నేను ఎప్పుడు భగవంతుడు ప్రాణాలు అర్పించుకుంటూనే ఉన్నాను. సో సపరేట్గా మళ్ళీ వ్యక్తి వచ్చాడనేసి సపరేట్గా నేను నించొని ప్రణామాలు అర్పించే అవసరం నాకు లేదు, నేను చేయలేను కూడా. ఎందుకు చేయలేను అంటే నేను ఇప్పుడు సాధారణ వ్యక్తులలాగా నేను సాధారణ బద్ధ అవస్థలో లేను, నేను వసుదేవ కాన్షియస్నెస్ అంటే కృష్ణ కాన్షియస్నెస్లో శుద్ధ సత్వం. ఇక్కడ రాశారు కదా సత్వే చతస్మిన్, సత్వం విశుద్ధం, విశుద్ధ సత్వంలో నేను శుద్ధమైన సత్వం. విశుద్ధ సత్వం అంటే మూడు గుణాలకు అతీతమైన చేతనలో ఉన్నాను కనుక నాకు ఈ సమయంలో కృష్ణుడు నాకు సాక్షాత్ కృష్ణుడు నాకు కనిపిస్తాడు, వాసుదేవుడు నాకు భగవంతుడు కనిపిస్తున్నాడు, ఆయనకు నేను ఎల్లప్పుడూ ఆ సమాధిలో ప్రణామాలు అర్పించుకుంటూనే ఉన్నాడు, అందుకే నేను మళ్ళీ సపరేట్గా నించొని అర్పించలేదు ఆయనకి. సో ఈ శుద్ధ సత్వ అంటే సంపూర్ణమైన, ఇప్పుడు ఎలాగంటే మన భౌతిక చేతనకి కృష్ణ చైతన్యంకి ఎలా అంటే శుద్ధ సత్వ అంటే మూడు గుణాలకు అతీతం. ఎలా అంటే ఎలా అవుతుందంటే ఇప్పుడు ఒక ఇక్కడ మనకు రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఐరన్ అంటే ఇనుముని మీరు అగ్నిలో పెట్టారనుకోండి, ఇనుముని అగ్నిలో పెట్టి చాలాసేపు మీరు మంటలో పెడితే కొంచెం సమయం తర్వాత ఆ ఇనుము కూడా అగ్నిలాగా మారిపోతుంది. అంటే మీరు ఆ ఇనుముని టచ్ చేశారనుకోండి మీ చేయి కాలుతుంది అన్నమాట. అంటే అగ్నిలాగానే ప్రవర్తిస్తుంది, అది ఇనుమే కానీ అగ్నిలాగా ప్రవర్తిస్తుంది. అలా కృష్ణ భావనామృతంలో సంపూర్ణంగా శుద్ధమైపోయిన వాళ్ళు ఆ విధంగా చేతన కృష్ణ భావనం చేతనతో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ చేతన అనేది ఆధ్యాత్మికంగా మారిపోయింది, ఇప్పుడు వాళ్ళు మూడు గుణాలకి అతీతంగా మారిపోయారు. అలాగే ఎలాగైతే కాపర్ వైర్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి కరెంటు తీగ ఉంటుంది కదా, కరెంటు ఆ తీగలోంచి ప్రయాణిస్తున్నప్పుడు కరెంటు ఆన్ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ అది వెంటనే కరెంటు మీకు తగులుతుంది, షాక్ తగులుతుంది, కరెంటు షాక్ అవునా? అయ్యో అది కాపర్ తీగ అనుకుంటే కాపర్ తీగ కాదు, అది మీకు కరెంట్ షాక్ ఇస్తుంది, అది అప్పుడు కరెంటు లాగానే పనిచేస్తుంది. సో ఈ విధంగా ఇది ఎలా సంభవం అంటే మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో ఈ విధంగా ఒక వ్యక్తి బాగా భక్తి చేసుకుంటే అవ్యభిచారణ భక్తి అంటే అటు ఇటు కాకుండా మొత్తం ఫోకస్డ్ ఫుల్ దృష్టితో భక్తితో భక్తి యోగలో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే మూడు గుణాలకు కూడా అతీతుడుగా అయిపోయి బ్రహ్మభూయాయ కల్పతే అంటే ఆధ్యాత్మిక పరిస్థితిలో స్థాపితం అయిపోతారు సమాధి అవస్థలో. సో ఈ శుద్ధ సత్వ స్థాయి సంపూర్ణ కృష్ణ భావనామృతం స్థాయినే శుద్ధ సత్వ స్థాయి అంటారు, మూడు గుణాలకు అతీతమైన స్థాయి అంటారు, సమాధి అంటారు. దీన్నే వసుదేవ సత్వం లేకపోతే వసుదేవ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, కృష్ణుడిని పేరు వసుదేవు వేరు కృష్ణుడి యొక్క తండ్రి, కృష్ణుడి తండ్రి పేరు వసుదేవు. వాసుదేవు అంటే వసుదేవుడికి వాసుదేవుడు జన్మించాడనమాట, వసుదేవు నుంచి వాసుదేవుడు ఉత్పన్నమయ్యాడనమాట, వసుదేవుడికి వాసుదేవుడు ప్రత్యక్షమయ్యాడనమాట. అలాగే మనలో కూడా ఈ వసుదేవ చేతన కృష్ణ కాన్షియస్నెస్ సంపూర్ణంగా 100% అయినప్పుడు మనం కూడా ఆ వాసుదేవుడు మనకు కూడా ప్రత్యక్షమవుతాడు, ఆ వాసుదేవుని మనం కూడా ఎల్లప్పుడూ దర్శించుకోవచ్చు. అప్పుడు మనము ఆధ్యాత్మిక చేతనతో ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి ఎం శ్యామసుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజన్. సో ఈ యొక్క గోవిందుడు యొక్క శ్యామసుందర స్వరూపం అచింత్య అంటే మనం ఇప్పుడు చూడలేము, కానీ ప్రేమాంజన చూరిత. మనం ఆ కృష్ణ ప్రేమ పొందినప్పుడు సంత సదైవ అంటే సాధువులు సంతులు వాళ్ళు కృష్ణుని దర్శించుకోగలరు. అలా ఇక్కడ శివుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ కృష్ణుని అంటే వాసుదేవుని దర్శించుకుంటూ ఉన్నాను, అతనికి ప్రణామాలు అర్పించుకుంటూనే ఉన్నాను, ఎందుకంటే అతని స్థాయి అదనమాట. ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు మనకి. మనము ఇప్పుడు ప్రభుపాల ద్వారా ముందు కానీ లేకపోతే ప్రభుపాల ద్వారా గురువు గారి ముందు కానీ ఇంకా ఆచార్యుల ముందు కానీ మనము వాళ్ళని జయధ్వని చెప్పినప్పుడు కూడా చెప్తాం కదా, అష్టోత్తర శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శీల ప్రభుపాదికి జయ, అష్టోత్తర శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదికి జయ ఇలా చెప్తాం కదా. అంటే మనము మన ఇలా గురువు గారు లేకపోతే పరం గురు ఆచార్యుల ముందు అష్టోత్తర అని రాస్తున్నాం కదా, దాని అర్థం ఏంటంటే ఆ గురువు ఆ ఆచార్యుడు శుద్ధ సత్వలో ఉన్నాడు అని అర్థం అంట. అది జీవ గోస్వామి పాద్ మనకి భక్తి సందర్భంలో రాశారని శిల్పగోపాల్ గారు చెప్తున్నారు. సో మరి మనం ఆ స్థాయికి వెళ్ళాలండి. ఇప్పుడుంది మనం బద్ధ అవస్థలో ఉన్నాం కదా, అంటే భౌతిక ఇంద్రియాలతో మనము భౌతిక దృష్టికోణంతో ఆధ్యాత్మిక విషయాల్ని చూడలేము, ఆధ్యాత్మిక వస్తువుని ఆధ్యాత్మిక భగవంతుడిని దర్శించుకోలేకపోతున్నాం కదా. ఇలా ఆధ్యాత్మిక రూపాన్ని మేము చూడలేకపోతున్నాం భగవంతుడిది అంటే దానికి మనము ఋషికేన ఋషికేశ సేవనం. సో మనము ఇంద్రియాలని శుద్ధపరచుకోవాలి. ఎలాగైతే చెప్పాం కదా ఉదాహరణ, ఐరన్ రాడ్ని మంటలో పెడితే అది ఐరన్ రాడ్ కూడా మంటలాగా మారిపోతుందో, అలా మన చేతన మన దృష్టికోణం సంపూర్ణంగా శుద్ధమైపోవాలి. అది ఎలా ఉందంటే భగవంతుడి సేవలే, భక్తి యోగైన సేవతే. భక్తి యోగలో మనం భగవంతుడికి సేవ చేసుకున్నప్పుడు మన ఇంద్రియాలు శుద్ధమైపోతాయి. అలా శుద్ధం సంపూర్ణంగా శుద్ధమైపోయినప్పుడు మనం భగవంతుడిని దర్శించుకోగలం. అదేంటండి ఇప్పుడు ఎందుకు దర్శించుకోలేకపోతున్నామంటే ఇప్పుడు శుద్ధంగా లేవన్నమాట, దుమ్ము ధూళి ఉందన్నమాట. ఎక్కడ ఎలా అంటే మనకి చైతన్య మహాప్రభు చెప్తారు ఉదాహరణ, చేతో దర్పణ మార్జనం శ్లోకం అది శిక్షాశ్రమంలో మొదటిది. అందుకే మనం జపం చేసినప్పుడు కానీ నవవిధ భక్తి చేస్తున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు భగవంతుడికి, సో మన అద్దం పైన ఎంతో దుమ్ము ధూళి ఉందనుకోండి, మొత్తం నిండిపోయింది అనుకోండి, మీరు చూస్తే మీకేమైనా మీ ముఖం మీకు అద్దంలో కనిపిస్తుందా? కనిపించదు. సో మనం అద్దాన్ని శుభ్రపరిస్తే అప్పుడు మనకు అద్దంలో మన ముఖం మనకు కనిపిస్తుంది. అలా ముందు మనము ఈ యొక్క ఇంద్రియాలని శుద్ధపరచాలన్నమాట, తర్వాత మనం భగవంతుడిని దర్శించుకోగలం. అదనమాట మన ముందున్న ఆ దుమ్ము ధూళి అనేది తొలగిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడిని మనం దర్శించుకోగలం క్లియర్గా. ఇంకొక ముఖ్యమైన పాయింట్, దీని తర్వాత మనం నెక్స్ట్ రెండు శ్లోకాలు ఫాస్ట్గానే అయిపోతాయి, ఇదే మెయిన్ పాయింట్. ఇప్పుడు శివుడు ఆ సమాధిలో ఉన్నాడన్నమాట. ఈ సమాధి అవస్థ అంటే ఏంటంటే ఈ సమాధి అవస్థలో భక్తుడు తను నియంత్రణలో తను ఉండడం అనమాట. అంటే ఇప్పుడు శివుడు చెప్పేది ఏంటంటే పార్వతికి ముఖ్యంగా నేను నించోలేను, ఎందుకంటే ఇప్పుడు నేను భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ఆధీనంలో నేను ఉండు పనిచేస్తున్నాను. ఎందుకంటే చూడండి ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు మనం అందరం ఎవరైనా సరే శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళు భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ఆధీనంలో వాళ్ళు కార్యాలు చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే మూడు గుణాల ప్రభావితం చెంది మనం కార్యాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అంతరంగ శక్తి బహిరంగ శక్తి, మనం బహిరంగ ఇప్పుడు బద్ధ జీవులందరం బహిరంగ శక్తి అండర్లో పనిచేస్తున్నాం కార్యాలు చేస్తున్నాం వాటి ప్రభావం ఈ మూడు గుణాల ప్రభావం వలన. సో రెండు కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉన్నాయి, అంతరంగ శక్తి బహిరంగ శక్తి రెండు కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి, భగవంతుడి యొక్క అధ్యక్షతలోనే ఉన్నాయి. కానీ తేడా ఏంటంటే అంతరంగ శక్తి ఏంటంటే భగవంతుడి ఇచ్ఛానుసారంగా అంతరంగ శక్తి మన ద్వారా కార్యాలు చేస్తూ ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు శివుడు ఏంటంటే చెప్పేది ఏంటంటే శివుడు సమాధి అవస్థలో ఉన్నాడు కాబట్టి అతను తన సొంతంగా ఏం చేయలేడు, అన్నీ కూడా భగవంతుడి యొక్క అంతరంగ శక్తి యొక్క ప్రభావంతో చేస్తాడు. నా అంటే ఒక శుద్ధ భక్తుడు సమాధి అవస్థలో ఉన్నప్పుడు అతను తన నియంత్రణలో ఉంటాడు, అంతరంగ శక్తి నియంత్రణలో భగవంతుడి నియంత్రణలో డైరెక్ట్గా ఉంటాడు పనిచేస్తాడు. మనం ఏంటంటే ఇక్కడ బద్ధవస్థలో బద్ధ జీవులము ఇక్కడ మూడు గుణాల చేత ప్రభావితమై ఉంటాం కనుక మనం ఇక్కడ ఏంటంటే మన ఇచ్ఛానుసారంగా మనం ఇక్కడికి వచ్చాము, మన కోరికలు మనం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అందుకనే మనకు ఈ మూడు గుణాలు ప్రకారం ఏ కోరిక ఏ గుణం ద్వారా అది ప్రభావితమై మనం ఆ కోరికల కార్యాలు చేస్తూ ఉంటాం తీర్చుకోవడానికి. సో అదనమాట ఇక్కడ ఏంటంటే మన కోరిక బేస్ అన్నమాట, అక్కడ ఏంటంటే అంతరంగ శక్తిలో భగవంతుడి కోరిక. యాక్చువల్లీ శుద్ధ భక్తుడు అంటే ఏం లేదు, భగవంతుడి కోరికనే తన కోరికగా చేసుకుంటాడు అది భక్తుడు. భగవంతుడి కోరిక వేరు మన కోరిక వేరు, అప్పుడు మనము మాయా ప్రభావంతో మాయలో ఉంటాం. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి శుద్ధమవుతాడో అప్పుడు భగవంతుడు సంభవామి ఆత్మమాయ అనేసి ఇక్కడ భగవద్గీతలో అన్నారు. సంభవామి ఆత్మమాయ అంటే భగవంతుడు మన ముందు ప్రత్యక్షమవుతాడు, మనము భగవంతుడిని దర్శించుకోగలం. సో భగవంతుడు తను స్వయంగా మీకు దర్శనం ఇచ్చినప్పుడే మనం దర్శించుకోగలం. మనం బలవంతంగా భగవంతుడిని దర్శించుకోలేము. మనం ఛాలెంజ్ చేసి నేను భగవంతుడు ఉంటా, భగవంతుడు ఉంటే నాకు ఎందుకు అనిపించట్లేదు, నేను భగవంతుడిని చూస్తాను ఇప్పుడే, భగవంతుడు ఉంటే నేను ఇప్పుడే చూడాలి, లేకపోతే భగవంతుడు లేడు అంటే భగవంతుడు మీరు ఆర్డర్ వేస్తే వచ్చే మీ నౌకరా ఏంటి? కాదు కదా. మీకు ఆ యోగ్యత మీరు సంపాదించుకున్న తర్వాత, ఆ శుద్ధత మీకున్నప్పుడు, భగవంతుడు మీ యొక్క శుద్ధతకు మీ భక్తికి ప్రేమకు మెచ్చినప్పుడు, అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు, దర్శనమిస్తాడు, అప్పుడు మీరు దర్శించుకోవచ్చు. అందుకనే భగవంతుడి ఇంకో పేరు వచ్చేసి అధోక్షజ. అధోక్షజ అంటే మన యొక్క భౌతిక ఇంద్రియాలకి ఆయన ఎప్పుడూ కనపడ్డు, అందుకే ఆయన్ని అధోక్షజ అని ఒక పేరు ఉంది ఆయనకి. మన భౌతిక ఇంద్రియాల వల్ల మనం ఎప్పుడూ భగవంతుడిని అర్థం చేసుకోలేము. సో ఇది అన్నమాట. సో భగవంతుడు ఈ విధంగా తను రివీల్ చేసినప్పుడే మనము అర్థం చేసుకోగలం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ రెండు శ్లోకాలు చూసి ముగించేద్దామంట. తత్తే నిరీక్ష్యో నపితాపి దేహకృత్ దక్షో మమ ద్వేత్ తదనువ్రతశ్చయే యో విశ్వసృగ్యజ్ఞగతం వరోరుమాం అనాగసం దుర్వచసాకరోత్తిరః. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శివుడు పార్వతికి, సారీ సతికి, నువ్వు ఎప్పుడు నువ్వు అయినా అందుకనే దేర్ ఫోర్ అందుకనే తత్తే నిరీక్ష నో పితాపి నా పితాపి, నువ్వు వెళ్ళొద్దు నీ తండ్రి దగ్గరికి, నువ్వు వెళ్ళొద్దు నీ తండ్రి దగ్గర చూడడానికి, నువ్వు వెళ్ళకు అక్కడికి మీ తండ్రింటికి. అతనే నీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు తండ్రి, నువ్వు ఆయన కూతురువి కదా, నీకు ఆయన శరీరాన్ని ఇచ్చాడు సరే, కానీ అతను ఇంకా అతని అనుచరులు నా పట్ల వారికి అసూయ శత్రుభావన ఉంది, ఎన్వియస్, వాళ్ళకి నా పట్ల అసూయ శత్రుభావన ఉంది. అందుకే ఈ యొక్క అసూయ కారణంగా అతను నన్ను అవమానించాడు. నా ఏ అపరాధం లేకున్నా నేను నిరపరాధిని, అయినా కానీ నన్ను ఆయన అవమానించాడు, ఎందుకంటే ఆయన హృదయంలో నా పట్ల ఉన్న అసూయ కారణంగా. సో ఇక్కడ చెప్తున్నాడు శివుడు కూడా చెప్తున్నాడు, అవును నువ్వు నీ తండ్రి ఆయన, నువ్వు ఆయన నీకు శరీరం ఇచ్చాడు కరెక్టే, నీకు సంబంధం ఉంది, దగ్గర సంబంధము. అంతేకాకుండా ఒక స్త్రీకి భర్త కూడా ఎంతో దగ్గర సంబంధము, ఇంకా ఎంతో ఆదరణీయ వ్యక్తి, అలాగే తండ్రి కూడా ఆదరణీయ వ్యక్తి, ఇద్దరు కూడా సమానంగా ఆదరణీయులు. ఒక స్త్రీకి తండ్రి మరియు భర్త, ముఖ్యంగా ఇంకా ప్రభుపాల వారు చెప్తున్నారు ఇక్కడ తండ్రి ఎక్కువ, అంటే ముఖ్యంగా తండ్రి ఎందుకు ఆదరణీయులు అంటే ఆయన శరీరాన్ని ఇస్తారు. ఇంకంతేకాకుండా వివాహం జరిగకన్నా ముందు తండ్రి రక్షిస్తాడు కూతుర్ని, తర్వాత వివాహం జరిగిన తర్వాత భర్త రక్షణ కల్పిస్తాడు స్త్రీకి. సో అందుకనే అవును మీ తండ్రి ఆదర్శ నీకు ఆదరణీయులు, ఆరాధ్యులు నీకు, ఎందుకంటే ఆయనే నీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, నిన్ను పాలించి పోషించి రక్షించి తర్వాత నాకు ఇచ్చి వివాహం చేశారు. కానీ నువ్వు గనక ఇప్పుడు గనక ఇటువంటి పరిస్థితిలో గనక నువ్వు గనక మీ తండ్రి ఇంటికి వెళ్తే మాత్రం తప్పకుండా నిన్ను ఆయన అవమానించే అవకాశం ఉంది. ఇంకా ముందే చెప్పారు శివుడు, ఒకవేళ దగ్గర సంబంధీయులు, నీకు దగ్గర సంబంధీయులు నిన్ను అవమానిస్తే నువ్వు తట్టుకోలేవు, ఎవరు తట్టుకోలేరు, అది చాలా బాధను కలిగిస్తుంది. యది వ్రజిష్యస్యతిహాయమద్వచో భద్రం భవత్యానతతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవో యదా ససద్యో మరణాయ కల్పతే. ఇక్కడ ఫైనల్గా లాస్ట్ శ్లోకంలో శివుడు సతికి హెచ్చరిస్తున్నాడు, నేను నీకు ఇంత నచ్చ చెప్పినా కానీ, ఇంత నచ్చ చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళాలి అనుకుంటే నా యొక్క ఈ వాక్యాల్ని నిర్లక్ష్యం చేసి నువ్వు వెళ్ళాలనుకుంటే నీ భవిష్యత్తు బాగుండదు, నువ్వు చాలా ఆదర్శనీయురాలివి, రెస్పెక్టబుల్, సమ్మానీయురాలివి నువ్వు. అటువంటి నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు నీకు దగ్గర సంబంధీలు నిన్ను అవమానించినప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుందంటే అది నీ మృత్యువుకు దారితీస్తుంది అనేసి ఇక్కడ శివుడు హెచ్చరించాడు సతికి. మరి దీని తర్వాత ఏం జరిగింది? మరి సతి ఏం చేసింది? వెళ్తుందా లేదా? ఎందుకు వెళ్తుంది? ఏం జరుగుతుంది? ఇంకొక విషయం ఉంది ఇందులో. చాలామందికి తెలుసు స్టోరీ, నాకు తెలుసు. సతి వెళ్తుంది, దాని తర్వాత అక్కడ ఆమెను దక్షుడు అవమానిస్తాడు, ఆమె అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసేసుకుంది. కానీ ఇంకో విషయం చెప్పాలా, అస్సలైన పాయింట్ అది కాదు. అది నెక్స్ట్ అధ్యాయంలోనే రివీల్ అవుతుంది. సతి ఎందుకు దేహాన్ని వదిలేస్తుంది? చాలా గొప్ప క్యారెక్టర్ సతి, ఎంత గొప్ప పతివ్రత స్త్రీ అనే విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆమె ఎంత గొప్ప వ్యక్తిత్వం అది అప్పుడు మీకు అది నెక్స్ట్ చాప్టర్లోనే అర్థమవుతుంది, సతి యొక్క గొప్పతనం. సో అది నెక్స్ట్ అధ్యాయంలో మనం చూద్దామంట. సో ఇక్కడే ఈ అధ్యాయం ఈ శ్లోకంతో ముగుస్తుంది. భక్తి వేదాంత తాత్పర్యాలు కూడా ముగుస్తాయి. సో మనం ఇక్కడే సెలవు తీసుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు. ఎంతోమంది ఓపికతో మీరు ఇప్పటివరకు లాస్ట్ వరకు విన్నారు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్కి జై. సమవేత గౌర భక్త వృందికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. శిల ప్రభుపాద్కి జై. ఇతాయి గూర్ సితనాథ్ ప్రేమనంది హరిహరి గోడు.